ఎవండి అక్కడ రెండు లైన్లు పెట్టండి, అక్కడ రెండు లైన్లు, రెండు లైన్లు, రెండు లైన్లు తీసేసి
హలో సార్,
నువ్వు
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్,
వేరే చేపట్టుకోండి,
అది
చేపట్టుకోండి,
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. Ram, Jai Ram, Jai Ram, Jai Jai Ram, Sri 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 Ram, Jai Ram, Jaya Jaya Ram, Sri Ram Jaya 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 Ram, Jaya Jaya Ram,
ृदेवास्पदे
गृत्सदे
नमस्ते अस्तु मामाहि गोवे गिनधिवज्र नमस्ते अस्तु मामाहि गोवे शकुरे अस्तु प्रदिन सुवन भवा इन्द्रः प्रतिष्ठितः अस्य प्रकृतिलेखस्य परस्य महेश्वरः देवसेनानामभिमन्यतीनाम् जयन्तीनाम् मरुतो इन्द्रग्रे
Thank you. राम दुष्टां जय। कारुण्यमहे
दातु यज्ञाय स्वस्तिरस्तु नः
వీళ్ళు ఫోటో తీస్తారు ఒకసారి ఇచ్చు ఫోటో తీసు
ఫోటోగ్రాఫర్స్ హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర శంకర
కొంచెం కొంచెం ముందు జరుగుతుంది మైండ్ అవన్నీ దయచేసి కొంచెం ఇంకా జరగదు. అట్లాంటి మహనీయులు భక్తుల మీద ఉన్న అభిమానంతో ప్రేమతో భక్తులందరూ ఎన్నో ఏళ్లుగా వారిని ప్రార్థిస్తే ఈ రోజు మనకు వారు అవకాశం ఇచ్చారు. అది కూడా కాళికా పురాణాంతర్గత అమ్మవారి వైభవాన్ని మనకు అందిస్తున్నారు. అది మామూలు వాళ్ల వల్ల కాదు. కృష్ణుడు ఏమంటాడంటే, నాహం వసామి వైకుంఠే న యోగి హృదయైరవు మద్భక్త చిత్ర గాయంతే తత్ర తిష్ఠామి నారద. కానీ అమ్మవారు ఇంకా ఏముంటుంది దేవీ భాగవతంలో, నాహం తీర్థే న కైలాసే వైకుంఠే వాన కర్హిచిత్ వసామి కింతు జ్ఞాని హృదయాం భోజవచ్చమి మత్ పూజా కోటి భాగం సకర్ణ జ్ఞానినోత్తమం కులం పవిత్రం తస్యాస్తి జననీ కృతవచ్చకాని. అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. కృష్ణుడు ఏమన్నాడు, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో ఉండను, రవిమండలంలో ఉండను, నా భక్తులు ఎక్కడైతే నా గురించి గానం చేస్తూ ఉంటారో కీర్తిస్తూ ఉంటారో అక్కడ మాత్రం ఉంటాను. అమ్మవారు ఇంకా ఏం చెప్తుంది, నేను నాహం తీర్థే, తీర్థాలలో ఉండను, కైలాసంలో ఉండను, ఇంకెక్కడా ఉండను, నా గురించి తెలుసున తెలిసి ఉన్న జ్ఞానుల యొక్క హృదయ కమలంలో మాత్రమే ఉంటాను. మత్ పూజా కోటి ఫలదం, నాకు కోటి సార్లు పూజ చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో సకర్మ జ్ఞానిన ఉత్తమం. నా గురించి తెలిసిన ఆ జ్ఞానులకు ఒక్కసారి చేస్తే అన్ని అంత ఫలితం వస్తుంది. అమ్మవారికి కోటిసార్లు పూజ చేసిన ఫలితం ఆ తల్లి యొక్క జ్ఞానాన్ని అవతరిస్తున్న ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్న ఆ మహనీయులను ఒక్కసారి పూజ చేస్తే అంత. కులం పవిత్రం తస్యాస్తి జనని కృతకృత్యగా, వాడి కులం పవిత్రమైపోతుంది, వాడి తల్లి కృతకృత్యు రాలేకపోతుంది. అట్లా ఆ అమ్మవారి స్వరూపమే ఆయన. అమ్మవారి గురించి లలితా శాస్త్రనా ముస్లిం వాగ్దేవతలందరూ చెప్పారు, అమ్మవారు చెప్పారు. కాబట్టి అమ్మవారి గురించి మీ గురించి ఎవరు ఇంట్రడక్షన్ చేయగలుగుతారు, ముందు మీ గురించి ముందు మీకే తెలుసు, ఇంకోటికి ఎవరికి తెలుసు వాస్తవం. అట్లాగే అమ్మవారి గురించి అమ్మవారే చెప్పాలి. అమ్మవారు ఎట్లా చెప్తుంది అంటే ఇలాంటి జ్ఞానుల ద్వారా వచ్చి నేను మీకు అందిస్తాను. కాబట్టి అట్లాంటి మహనీయులు కాళికా పురాణాన్ని గురించి ఇంతవరకు సామాన్యంగా ఎవరూ మాట్లాడలేదు. మహనీయులు మన గురువరేణ్యులు బ్రహ్మశ్రీ వత్తిపర్తి పద్మాకర్ గారు ఆ కాళికా పురాణాన్ని అది భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో, ఎందుకు అనంటే పురాష్ట్రమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటి విస్సహ దివ్య భాగవతంలో చెప్పబడినట్టు దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు జగదంబ దుర్గ భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ఈ ప్రదేశం రామాయణ కాలం నుండి రాముడి దగ్గర నుంచి పాండవాదుల దగ్గర నుంచి జగదంబ ఎలా సేవింపబడుతోంది, ఈ లోకాన్ని ఎట్లా అనుగ్రహిస్తోంది మనకి ఇంత మటుకు ఎవరూ చెప్పలేదు. ఆ చెప్పగలిగిన వారు ఈ పృథ్వీ మీద కేవలం బుద్ధిపర్తి పద్మాకర్ గారు. అందుకోసం ఆగమ శాస్త్రం జ్ఞాన యోగ క్రియా చర్య పాదాలుగా ఉంటే ఇవాళ శిల్పశాస్త్రం విషయంలో ఆయగణితం చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడో తమిళనాడులో ఒకళ్ళిద్దరు ఉన్నారు. ఈ ఆయగణ మొన్న అమ్మవారికి ఉత్సవ విగ్రహాలు చేయాలి అని అంటే ఈ ఆయగణితాన్ని చేస్తున్న ఒక మహనీయుడు వరంగల్లోనే దొరికాడు. ఇదంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే మా గురువరేణ్యులు పద్మపతి పద్మాకర్ గారి యొక్క పాద ధూళిని నేను తాగడం వల్ల నాకు ఎంచింది తప్ప ఆయన నుంచి వచ్చింది తప్ప, ఎందుకంటే ఆయాది గణితులు లేకుండా ఇష్టం వచ్చినట్టు కనుక మూర్తులు చేస్తే యజమానినే కాదు లోకానికి అది అరిష్టం. అట్లాంటి ఈ ఆయగణితం చూశాక ఒక స్తబత నాడు, ఇంత మైన్యూడ్గా ఆయగణితం చేయడం అనేది మా గురువులే మాకు చెప్పలేదు, ఎవరికి ఈ స్తబత ఎక్కడ, ఈ స్తబత కాదే అమ్మవారి భక్తులు పదిపతి పద్మాకర్ గారి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పదిపతిలో ఆయన పేరు చెప్పడానికి ఇష్టం ఉండదులే, కాబట్టి ఆయన శిష్యుడు చెప్పుకోవడమే ఆయనకి ఇష్టం. కాబట్టి ఇలా అది వరంగల్ యాజ్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ దట్. కాబట్టి ఇట్లా గురువు గారి యొక్క శిష్యుల్లో మహానుభావులు చాలా గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు, కొన్ని వందలాది మంది ఉన్నారని అందరికీ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే. కాబట్టి ఇంకా
ప్రసంగం ఆలస్యమైంది కాబట్టి గురువుగారి గురించి గురువుగారి యొక్క శిష్య పరమాణం కొంచెం వారి గురించి కొంచెం సభకు పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన పాదాలకు నమస్కారం చేస్తూ విరమిస్తున్నా. టెలిఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకోమంటారు, ఇక్కడ సైలెంట్లో పెట్టుకున్నా మంచిదే. అట
ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కాళికా పురాణాంతర్గత శ్రీ భద్రకాళి వైభవం ప్రవచనమునకు విచ్చేసిన భక్తజనులకు పూజ్య గురుదేవుల ఆధ్వర్యంలో నడపబడుతున్న వరంగల్ గుడిబడి తరఫున స్వాగతము, సుస్వాగతం. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వల్ల నేడు ప్రత్యక్ష పురాణ శ్రవణానికి మన వరంగల్ ప్రజానీకమును అనుగ్రహించిన పూజ్య గురుదేవులు వద్దిపట్టి పద్మాకర్ గారి పాద పద్మములకు వరంగల్ గుడి బడి సభ్యులందరము వినయముగా సాష్టాంగ దండ ప్రణామములు ఆచరిస్తున్నాము. భక్తజనులకు విజ్ఞప్తి, మనందరము కూడా నిశ్శబ్దమును పాటించి మన మొబైల్స్ ని సైలెన్స్ లో పెట్టుకుని పురాణ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని ధన్యులము అవుదాము. ధన్యవాదాలు.
సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సా అస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
ఈ క్షేత్రం ఇంత అంత అని చెప్పడానికి వీలు కానంత పవిత్ర క్షేత్రం. ఎన్నో యుగములుగా ఎంతోమంది మహానుభావులు, అవతారమూర్తులు, పురాణమూర్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించి తరించారు. మీ అందరికీ తెలుసున్న ఒక మహానుభావుడు ఈ వరంగలును పరిపాలించాడు. ఆయన పరమపూజ్యుడు గణపతిదేవ చక్రవర్తి, కాకతి సామ్రాజ్యానికి మొగుటాయమానం ఆయన. గణపతి దేవుని ఖ్యాతి వర్ణించడం ఎవరి వల్ల కాదు. నెల్లూరిని పరిపాలిస్తున్న మనువసిద్ధి అని ఒక రాజున్నాడు. ఆ రాజుగారి దగ్గర తిక్కన అని ఒక కవి ఉన్నాడు. తిక్కన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారా? కవిత్రయంలో ద్వితీయుడు, కవిత్వంలో అద్వితీయుడు. ఆయన అంత గొప్ప కవిత్వం చెప్పిన మహానుభావుడు. ఆయనని ఈ మనువసిద్ధి మామా అని పిలిచేవాట. అనుకోకుండా కొంతమంది శత్రువులు ఈ మనువసిద్ధిని అక్రమంగా 15 పర్వాలని లోకానికి అందించిన మహానుభావుడు వచ్చావా రాని కూర్చోబెట్టి ఆసనమిచ్చి కూర్చోబెట్టి నీవు రాసిన భారతం అంతా చెప్పమన్నాడు. అప్పుడు తిక్కనగారు గణపతి దేవ చక్రవర్తికి ఈ భద్రకాళి ఆలయంలో విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ శాంతి అనుశాసనిక అశ్వమేధ ఆశ్రమవాస మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వములనే పేర్లతో 15 పర్వములు తాను తెలుగులోకి అనువదించినటువంటి కవిత్వమంతా అద్భుతంగా వివరించి చెప్పాడు. ఆ ప్రాంతం ఆ వేదిక మీద ఇప్పుడు మనం కూర్చున్నాం. ఇక్కడ తిక్కన గారు కూర్చున్నారు. ఎదురుగుండా కాకతి గణపతి దేవ చక్రవర్తి, ఆయన పక్కన ఒక అమ్మాయి ఉండేది, ఎవరో చెప్పగలరుగా? రుద్రమదేవి, ఆయన కూతురు. ఇంతమంది కూర్చున్న స్థలంలో ఇప్పుడు మీరు మేము కూర్చున్నాం. అప్పుడు ఆయన భారతమంతా విన్నాక తిక్కన కవీంద్ర ఏమడిగితే అది ఇచ్చేస్తాను, నేను నా సామ్రాజ్యం అయినా ఇస్తాను, ఏం కవులు కోరుకో అంటే ఈ సామ్రాజ్యం అది నాకెందుకు, నీ ప్రేమ అభిమానాలు చాలు, మా రాజుగారిని శత్రువులు మోసంగా జయించి చెరసాల్లో పెట్టారు, ఆయన్ని విడిపించి ఆయన సామ్రాజ్యం ఆయనకి ఇప్పించమంటే ఇక్కడ నుంచి మహాసైన్యంతో వెళ్లి అత్యంత పరాక్రమం కలిగిన గణపతి దేవ చక్రవర్తి మనుమసిద్ధిని చెరసాల నుంచి విముక్తుని చేసి ఆయన సామ్రాజ్యం మీద ఆయన కూర్చోబెట్టాడు. కవులు తలుచుకుంటే ఎంతో ఘనకార్యాలు చేయగలరు. తన రాజుగారికి తిరిగి సామ్రాజ్యం ఇప్పించాడు ఆయన. కాబట్టి పండితులు కవులు పేరు ఒక్కళ్లలా కనబడతారు, కానీ వీళ్ళు తలుచుకుంటే మహాసామ్రాజ్య స్థాపన చేయగలుగుతారు. ఇప్పుడు నా కోరిక ఏమిటంటే అత్యంత ప్రాచీన కాలంలో ఉన్న మన ఆధ్యాత్మిక సామ్రాజ్యం, రాముడు కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ల కాలంలో ఉన్న ధర్మ సామ్రాజ్యం మళ్ళీ ఇక్కడ నెలకొనాలి. దానికోసమే ఇంతగా తిరుగుతున్నాను నేను. రాత్రి లేదు పగలు లేదు, నిన్న కాక మొన్న అట్లాంటా నుంచి వచ్చాను. ఎక్కడ అట్లాంటా? అట్లాంటా నుంచి మళ్ళీ ఇట్లా రమ్మను కానీ ఇట్లాంటాకు వచ్చాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో తోటకి, మళ్ళీ బృందావనం భాగవత సప్తాహానికి, అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి అటు నుంచి అటే మధుర నుంచి మళ్ళీ షెంఘిన్ వేసా మీద వరసగా నెదర్లాండ్స్, బెల్జియం, స్విట్జర్లాండ్, ఇవన్నీ తిరిగి వచ్చరికి దసరాలు. మళ్ళీ దసరాలు పూర్తయితే గోకర్ణంలో గ్రహణ స్నానం, గ్రహణ స్నానం అయితే మళ్ళీ అమెరికా వెళ్ళి భాగవత సప్తాహం అవధానాలు. ఇంత నిరంతరం ఎందుకు తిరగాలి కవులు అంటే, వీళ్ళు తిరిగితే మీలాంటి పుణ్యాత్ములంతా ధర్మాన్ని సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ధర్మ సామ్రాజ్య స్థాపన కోసం వీడి ఇంట్లో కూర్చోకుండా నిరంతరం నారదుళ్ళే తిరగాలి. ఈ మధ్యకాలంలోనే గుడి బడి కార్యక్రమంతో ఈ గుడిని అద్భుతంగా తుడిచారట. ఆ తుడిచిన వీడియోలు, ఆ కార్యక్రమం అంతా కనపడింది నాకు. ప్రధాన అర్చకులు వారు, ఆయనకి అమ్మవారికి తేడా లేదు, ఇక్కడ అర్చన చేసేవాళ్ళంతా అమ్మవారికి మారు రూపములు. అమ్మవారేమో తెల్లని గడ్డం పెట్టుకుని, తెల్లని జుట్టు పెట్టుకుని, తెల్లని రూపంతో ఆయన రూపంలో మీ అందరినీ నడుపుతున్నది. నేను ఆయన్ని కూడా వీడియోలోనే చూసి ఎంతో ఆనందం పొందాను. అప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారట. గుడి బడి అనేదో కొంతమంది వస్తూ ఉంటారండి. గుడి బడి కార్యక్రమం గురువుగారు పెట్టింది ఆ పేరు. టైటిల్ మళ్ళీ ఇంకెవరు చౌర్యం చేయకూడదు. చాలామంది ఏవో కార్యక్రమాలకు వస్తూ ఉంటారు తుడుస్తామని. క్లీనింగ్ పావు గంటను, వీడియోలు ఏమో 2 గంటలను, భోజనాలు చేసిన తర్వాత వాళ్ళ విస్తరాకులు అక్కడే వారేసిపోతూ ఉంటారు. మన వాళ్ళు అలా కాదు, 350 ఏళ్ల క్రితం మలినం కూడా తుడిచిపోయారు అని చెప్పగానే అది ఆనందం కలిగించి. ఇందాక చెప్పినట్టుగా బొమ్మలు వేసినటువంటి వాడు సందీప్, పేరు చెప్పుకోవడం ఆడికి ఇష్టం లేదు. ఆయనకి అర్చక స్వామి వారికి ఎంతో అవినాభావ సంబంధం, చాలా అరుదైన భక్తుల్లో వాడొకడనమాట. ఈ భద్రకాళి ఆలయం చుట్టుపక్కల వాళ్ళంతా భక్తులు అనుకోండి. నేను చాలా కాలం క్రితం ఇక్కడ మా వెంకటరాజం అనే ఒక అమాయిక భక్తుడు ఉన్నాడు, కల్లాకపటం తెలియనివాడు. ఆయన ఇంట్లో ఉండి భాగవత సప్తాహం చేశాను. ఇక్కడ చాలా కార్యక్రమాలు చేసినా ఆలయంలో అది ఈ ప్రవచనం చేసే భాగ్యం వాళ్ళు దొరికింది. దర్శనం చేసుకుని రహస్యంగా వెళ్ళిపోయాను తప్ప ఒక గంట గంటన్నర కూర్చుని ఉపన్యాసం చెప్పే భాగ్యం నిజంగా అమ్మవారే వాళ్ళ మనందరికీ ప్రసాదించింది. అందులో నిజశ్రావణ మాసం, కాళీపురాణంలో ఉన్న కొన్ని విశేషాలు చెప్పుకుందాం. దానికి ముందు క్లుప్తంగా కొంచెం ఈ ప్రాంతం గురించి చెప్పడం కోసం గణపతి దేవ చక్రవర్తిని ప్రస్తావించాను. ఆ తర్వాత ఆయన కూతురు రుద్రమదేవి పురుష వేషంతో తురకాళ్ళను నరికవతల వారేసి ధర్మ సంస్థాపన చేసింది. అసలు ఆవిడ ఏం పౌరుషం ఉండేవాడిది, స్త్రీ అయి ఉండి పౌరుషం చూపించింది. పౌరుషం అంటే తెలుసుగా, పురుషుడి లక్షణం పౌరుషం. కానీ ఆవిడ ధర్మ సంస్థాపనకు నిలబడింది. ఆవిడ వీరభద్రుడు పెంచుకుంది. ఆ వీరభద్రుడు ఆయన చాలా గొప్పవాడు. ఆయన దగ్గర గన్నయ్య అని ఒక సేనాధిపతి ఉన్నాడు. ఏమిటి ఆయన పేరు? గన్నయ్య సేనాపతి. ఆయన కవిత్వం అంటే పిచ్చి ఆయనకి. తిక్కన గారికి ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు మారణ. ఈ మారణ గారి కవిత్వం తిక్కన కవిత్వంలాగే అద్భుతంగా ఉంటుంది. ఆయన ఇక్కడ వరంగల్ వాడు. ఈ గన్నయ్య సేనాపతి ఒక రోజున ఈ మారణని పిలిచి, నువ్వు తిక్కన గారి దగ్గర అభిమానంతో విద్య నేర్చుకున్నావు, నేను నీ పాండిత్యం చూశాను, నా కోసం మార్కండేయ పురాణం తెలుగులోకి రాయి అన్నాడు. అప్పటిదాకా పురాణాలు ఎవరు అనువాదం చేయలేదండి, భారతం అనువాదం చేశారు తప్ప పురాణములు తెలుగులోకి రాలేదు. మొట్టమొదటి తెలుగులోకి వచ్చినటువంటి పురాణం ఏమిటో తెలుసుగా, తెలుగులోకి అనువాదం చేయబడిన పురాణం మార్కండేయ పురాణం. అందుకే దానికి ప్రథమాంధ్ర మార్కండేయ పురాణం అని పేరు. ఆ పురాణాన్ని అనువాదం చేసిన స్థలం ఈ భద్రకాళి ఆలయం. ఇక్కడే గన్నయ్య సేనాధిపతి, మన కాకతీయ సామ్రాజ్యానికి సేనాధిపతి మారణ గారి చేత చేయించి ఇక్కడ ఆయనకి సన్మానం చేశాడు. ఆ వేదిక మీద మనం కూర్చున్నాం. ఇవాళ ఎదురుగుండా ముగ్గురు అమ్మవార్లాగా 3 రాళ్లున్నాయని కూడా చెప్పాడు ఆయన. సరిగ్గా చూడండి, మహాకాళి మహాలక్ష్మి సమేత లలితాదేవిలాగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల్లో ఉన్నారు ఆ ముగ్గురును. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా, ముగ్గురు త్రిమాతలు. ఆ త్రిమాతల యొక్క స్వరూపం లోపల భద్రకాళి. మారణ గారి కవిత్వం అద్భుతం. ఇప్పుడు మీకు అనుమానం రావాలిగా, మారణ గారి చేత గన్నయ్య ఎందుకని మార్కండేయ పురాణం అనువాదం చేయించాడు ఇంకో పురాణం కాకుండా? మారణ గారి కాలం నాటికి ఎవరూ లేరు, అప్పటికింకా తెలుగులోకి పురాణాలు రాలా. మారణ 1112లో ఇది అనువాదం చేశాడు. ఆ తర్వాత దాదాపు 300 ఏళ్ల తర్వాత పోతన గారు వచ్చి బమ్మెరలో ఇక్కడే భాగవతం అనువాదం చేశాడు. ఏ ముందే భాగవతం ఎందుకు అనువాదం చేయించలేదని కొందరికి అనుమానం వచ్చింది. కారణం ఏంటో తెలుసా, మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి అనే సప్తశతి ఉంటుంది. 700 శ్లోకాలతో అమ్మవారి చరిత్ర ఉంటుంది. ఎన్ని శ్లోకాలవి? 700. దాన్ని దుర్గా సప్తశతి లేక చండీ సప్తశతి అంటారు. ఇది మార్కండేయ పురాణంలో ఉంటుంది. దానిని అనువాదం చేసి అమ్మవారి దగ్గర అంకితం ఇస్తేనే అప్పుడు దేశానికి క్షేమం కనుక, ధర్మానికి క్షేమం కనుక, అమ్మవారి చరిత్రతో తెలుగులోకి పురాణములు రావాలనే కోరికతో గన్నయ్య గారు దానిని అనువాదం చేయించాడు. కాబట్టి వరంగల్లో ఉండడం కాదు, దీని చరిత్ర అంత గొప్పది. ఈ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన కథలు చదువుతూ ఉంటే ఒళ్ళంత గగురుపాటుకు గురవుతుంది. ఆ రోజుల్లో ఎంతో యుద్ధం చేసి ధైర్య సాహసాలతో ప్రాణాలను కూడా విడిచిపెట్టి మన ధర్మాన్ని నిలబెట్టారు, మతాన్ని నిలబెట్టారు. నిలబెట్టారు కాబట్టి ఇంకా మనం బతుకున్నాం, లేకపోతే అసలు ఇవాళ మనం ఎవడో ఉండేవాళ్ళం కాదు. అందరూ గడ్డాలు పెంచుకుని, గుండు చేయించుకుని, ఇలా తలకాయలు నేల మీద కొట్టుకుని చచ్చిపోయేవాళ్ళం. అంత దుస్థితి రాకుండా కాపాడిన దివ్య సామ్రాజ్యంలోకి అడుగు పెడితే జ్ఞానులందరికీ శరీరం గగుర్పాటు గురవుతుంది. ఆ లోపలున్న శక్తి అపార శక్తి, త్రిమూర్తుల్ని సృష్టించిన శక్తి, త్రిమాతలని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులను సృష్టించిన శక్తి, తలచినంత మాత్రం చేతనే ప్రత్యక్షమై కోరిన కోరికలు తీర్చేటటువంటి శక్తి. ఆ శక్తిని ఆదిశంకరాచార్యులు వారు దర్శనం చేసుకున్నారు. రాముడు కూడా ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. పాండవులు దర్శనం చేసుకున్నారు. మీకు ఒక గొప్ప విషయం చెబుతాను, ఈ అమ్మవారి గొప్పతనం తెలియాలి మీకు. ఒకప్పుడు త్రేతాయుగం మొదటి పాదం, కృతయుగం పూర్తయ్యింది, త్రేతాయుగం ప్రారంభమవుతోంది. దాన్ని సంధికాలము అంటారు. అంటే ఒక యుగం పూర్తవుతోంది, ఇంకో యుగం ఆరంభమవుతోంది, ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాం? సంధి. అదే సంధ్యగా మారిన తర్వాత రాత్రి పూర్తవుతోంది, పగలు ఆరంభమవుతోంది, ఈ సంధికాలం ఏమనబడుతుంది? ప్రాతసంధ్య. మళ్ళీ పగలు పూర్తయ్యింది, రాత్రి ఏర్పడుతోంది, ఇది ఈ మధ్యలో ఉన్న కాలాన్ని ఏమంటారు? రాత్రి సంధి లేక సాయం సంధ్య అంటారు, సాయం సంధ్య. ఇలాగే ఒక యుగం పూర్తయ్యి మళ్ళీ ఇంకో యుగం ప్రారంభమైతే ఆ మధ్యకాలాన్ని యుగ సంధి అంటారు. ఈ యుగ సంధి కాలంలో, అత్యంత ప్రాచీన కాలంలో, భారద్వాజుడు అని పేరు కలిగిన ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు, పరమ జ్యోతిష్కుడు ఆయన. ఆయన పేరు భారద్వాజుడు. భరద్వాజుడు అనే వంశంలో పుట్టిన వాళ్ళందరూ భారద్వాజ నామం పెట్టుకునేవారు. ఆయనకి తెలిసినట్టుగా జ్యోతిష్ శాస్త్రం ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో జ్యోతిష్శాస్త్ర పండితుల్లో చాలా పేరు పొందిన వాళ్ళలో ఒకడు గర్గాచార్యుడు. ఆయన గోత్రం వాళ్ళంతా గార్గేయ గోత్రులు అన్నమాట. భారద్వాజుడు ఒకడు, ఆయన ఈ వరంగల్లోనే ఉండేవాడు. ఆయన ఉన్న ప్రాంతం గురించి ఇప్పటికి కూడా ఎక్కడుందని చరిత్రకారులు వెతుకుతూ ఉంటారట. అమ్మవారి ఆలయానికి దగ్గరలోనే ఉండేవాడు ఆయన. బహుశా ఇక్కడ ఎవరో ఇల్లు ఉంటుంది పాపం, ఆ ఇల్లు ఎవరో ఇప్పుడు కొనుక్కుని ఉంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. ఆయన గనక పొరపాటునైనా, కళ్ళు మూసుకునైనా, ఫలానా సమయంలో ఫలానా వస్తువు నీకు దొరుకుతుందంటే అవతలవాడికి దొరికేది. వీడు పుడతాడంటే పుడతాడు, చస్తాడంటే చస్తాడట. అంత జ్యోతిష్ శాస్త్రంలో పట్టున్నవాడు ఆయన. కారణం అమ్మవారి ఉపాసకుడు ఆయన. ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది, ఆయనకి లేక లేక చాలా కాలం తర్వాత ఇంతమందికి జాతకం చెప్పి ఆయనకి ఒక కూతురు పుట్టింది. ఆయనకి తెలుసు తన జాతకం ప్రకారం తన కూతురే పుడుతుంది, ఆలస్యంగా పుడుతుందని తెలుసు. కూతురు పుట్టగానే జన్మ నక్షత్రం లెక్కించాడు. జాతకం ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు నిండగానే పెళ్ళవుతుంది. పెళ్ళైన మూడవ రాత్రి భర్త చచ్చిపోయి ఈమెడికి వైధవ్యం వస్తుంది అని జాతకంలో ఉంది. ఇది కాళికా పురాణంలోని ఉప పురాణంలోని కథ, కొంచెం జాగ్రత్తగా వినవలసిన కథ. ఈ జ్యోతిష్కుడు గదగదలాడిపోయాడు. ఇదేం కర్మరా బాబు, ఇంతమందికి జాతకం చెప్పే నేను జ్యోతిష్శాస్త్ర పండితుణ్ణి, భక్తుణ్ణి, అటువంటి నాకు ఈ యోగం పట్టింది ఏమిటి? పిల్లలు లేకపోతే ఒక బెంగ, తీరా పిల్లలు పుట్టాక ఆ పిల్లలకు ఆరోగ్యం లేకపోతే మరొక బెంగ, విద్య లేకపోతే బెంగ, తీరా పెళ్ళయిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్ళైన మూడవ రాత్రే భర్త చచ్చిపోయి వైధవ్యంతో ఉండడం అంటే అది ఎంత దుఃఖకరమైన విషయం. అసలు అమ్మాయికి పెళ్ళవ్వకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళైన వెంటనే మూడవ రాత్రి భర్త పోతే నాన్న వైధవ్యం పొందాను అని ఆవిడ ఏడుస్తూ ఉంటే నేను ఎలా బతుకుతాను అని ఏడ్చాడు ఆయన. పోయిన ఆ రోజుల్లో వెంటనే పెళ్లి చేసేవారు కాదు, అదో సమస్య. ఇంకా ఆ రోజు నుంచి ఆయనకి మనశ్శాంతి లేదు, ఎవరికి సక్రమంగా జాతకం చెప్పలేకపోయేవాడు, అన్నం సహించేది కాదు. అయినా తట్టుకుని సరే ఎలా జరుగుతే అలా జరుగుతుంది అనుకున్నట్ట. ఈ ప్రపంచంలో నుదుట రాసిన రాతని తప్పించేవాడు ఎవడో లేడు. హరిణాపి హరేణాపి లలాట లిఖిత రేఖ పరిమార్ష్టు నశక్యతే. బ్రహ్మైనా విష్ణువైనా శివుడైనా ఇంకెవరైనా నుదుట రాయబడిన గీతని మాత్రం ఎవరూ మార్చలేరు. మీరు పుట్టి పుట్టగానే మీ నుదుట బ్రహ్మదేవుడు రాత రాసేస్తాడు, ఈ పూట పలానా చోట వీడు భోంచేయుగాక, ఈ పూట వీళ్ళంతా ఇక్కడ కూర్చుని పురాణం ఎందురుగాక, ఈయన ఈ పూట కెమెరా పెట్టుకుని ఫోటో తీయగాక, ఈ పక్కన ఈయన కూర్చుని మైకు పెట్టుగాక, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మధ్య మధ్యలో పురాణ మధ్యలో లొడలొడ వాగుదురుగాక, ఇలా రాశాడు కాబట్టి అలా జరుగుతుంది. దాన్ని ఎవరు మార్చలేరు, అంత తేలిక కాదు మార్చడం. సరే ఇంకేదో జరుగుతుందిరే అమ్మాయి పెద్ద అవ్వాలి కదా, పెళ్ళయిన తర్వాత భర్త పోతే మాత్రం ఏం చేస్తాం, నేనే కడుపులో పెట్టుకు పెంచుకుంటాను, ఇంత అన్నం పెట్టి పోషిస్తాను, దేవుడు దేవుడు ఆశిస్తుంది కదా అని కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. అమ్మాయికి పాఠాలు చెప్పాడు, నానా కష్టపడ్డాడు. ఇంకా 18 ఏళ్ళు వచ్చేసరికి మాత్రం ఈయనకి ఇంకా దుఃఖం పెరిగిపోయిందిట. ఈ ఏడాది పెళ్ళి అవుతుందో, పెళ్ళయిన తర్వాత ఆవిడకి వైధవ్యం వస్తుందో అని చాలా బాధపడేవాడు. ఇలా ఉండగా ఈ భద్రకాళిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపాసించేటటువంటి ఉశనసుడు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు, అంతటి అమ్మవారి ఉపాసకులు మరొకరు లేరు. నిరంతరం నవార్ణ మంత్ర జపం చేసేవాడు, మంచినీళ్లు తాగుతున్నా అన్నం తింటున్నా లేక పడుకున్నా కూడా మంత్ర జపం చేసేవాట. సాధారణంగా పడుకున్నప్పుడు జపం చేయలేరు కొంతమంది, కానీ ఆయన నిద్రపోతూ కూడా లోపల ఓం ఐం హ్రీం క్లీం చాముండా ఏవిచ్చే అనేవాట. ఆయన శరీరాన్ని ముట్టుకుంటే ఈ నవారణ మంత్రం బయటకు వచ్చేది. నిరంతరం క్లీంకార జపం ఎక్కువ చేసేవాడు. క్లీం అనే అక్షరమును కామరాజ బీజము అంటారు. కోరిన కోరికలు తీర్చడంలో ఈ బీజమునకు మించిన బీజం మరొకటి లేదు. అందుకే పూర్వకాలంలో ఇంతకంటే నాకు వేరే కోరిక లేదు, ఈ కోరిక తీరాలి అనుకున్నటువంటి వాళ్ళు, తీరని కోరికలు ఉన్నవాళ్ళు ఈ క్లీంకార జపాన్ని మహానుభావులైన పండితుల చేత జపం చేయించుకునేవారు. అందరూ వాళ్ళు జపం చేసుకోలేరు కదా, ఎవడు పడితే వాడు జపం చేయలేనప్పుడు ఓ ఋత్తుక్కుకి వరణ అని ఇస్తారు. ఏమంటారు దాన్ని, వరణ, వరుణ గత్సమ. వరుణ అంటే మళ్ళీ అర్థం మారిపోతుంది. వరణము అంటే అతన్ని వరించుట, సేకరించుట, పుచ్చుకొనుట. ఏమండి నా బదులుగా మీరు ఈ జపం చెయ్యండి అని ఒక ఋత్విక్కుని వరణము చేస్తే స్వీకరిస్తే దానికి ఋత్విగ్వరణ అని పేరు. అప్పుడు ఈయన గోత్రం పేరు చెప్పి ఆయన జపం చేస్తాడు. అలా జపం చేస్తే క్లీంకార జపం ఎవరైనా మన పేరు మీద 9 రోజుల్లో కోరిన కోరిక తీరుతుంది. అదృష్టం బాగుంటే తానే జపం చేసుకునే శక్తి ఉన్నటువంటి వాడు భక్తి శ్రద్ధలతో జపం చేసుకుంటే 3 రోజుల్లోనే కోరిక తీర్చుకుంటాడు. పూర్వం సుదర్శనుడు అనే మహారాజు గారు చాలా గొప్పవాడు, అయోధ్యానగర రాజుగారి కొడుకు. తండ్రి చచ్చిపోయాక దాయాదులు ఇతని రాజ్యం లాక్కున్నారు. అతను భరద్వాజ మహర్షి ఆశ్రమంలో చేరాడు. దేవీ భాగవతంలో ఈ కథ అద్భుతంగా ఉంటుంది, అది విని తీరవలసిన కథ. తృతీయ స్కంధంలోని కథ, దేవీ భాగవతం 3వ స్కంధంలో కథ. తల్లితో పాటు, వైధవ్యం పొందిన తల్లితో దిక్కులేక ఒక మంత్రితో కలిసి భరద్వాజుని ఆశ్రమంలో తలదాచుకుని భరద్వాజుని ద్వారా పాఠం నేర్చుకున్నాడు ఆయన. ఈయన మంత్రి పేరు విదల్లుడు. ఆయన నడిస్తే కొంచెం ఆడామగ కాని వాళ్ళు నడిచినట్టు ఉండేదిట. కొంతమంది నడుస్తుంటే వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు తెలియదు. కొంతమందిని చూస్తే మనం వెనకను చూస్తే కంగారు పడి ఏమో అన్నావా కొంప మిలిగిపోతుంది. ఒకడలాగే భుజం మీద చేసి ఏమిరా అన్నాడు. అనగానే ఆవిడ వెర్రి నవ్వు నవ్వు వెనక్కి దిగి లాగి వాడు గోప మీద కొట్టాక ఆవిడ భద్రకాళి అని తెలిసింది. కాబట్టి ఒక్కొక్కళ్ళ అదృష్టం అది. వాళ్ళు నడుస్తుంటే మగవాళ్ళు నడుస్తుంటే ఆడవాళ్ళలో ఉంటుంది, కొందరు ఆడవాళ్ళు నడిస్తే మగవాళ్ళలో ఉంటుంది, కొందరు నడిస్తే ఆడామగ కాకుండా ఈ మధ్యన హైదరాబాద్లో పెద్ద తగాదా అది వాళ్ళల్లో ఉంటుంది. గృహప్రవేశం అని తెలిసిందా ఎంగిలి విస్తరాకుల దగ్గరికి ఒక్కరు వచ్చినట్టు పడిపోతారు వాళ్ళు. ఇక ఆ ఇంట్లో పడి వాడు ప్రాణం తీస్తారు. పోనీ ఏదో 100, 500, 1000 కాదు, 10,000, 25,000 వాడు అప్పటికే అప్పులు చేసి చేసి ఇల్లు కట్టుకుని నానాయాతన పడుతుంటే ఇంకో 25,000 అప్పు చేయాలి. ఈ గండం నుంచి బయటపడడం కొంచెం కష్టంగా ఉంది, కొన్ని కొన్ని చోట్ల చాలా ఇబ్బందిగా ఉంటుందండి బాబాడు. ఇటు స్త్రీ పురుషులు కాకుండా నపుంసకులుగా ఉన్న కొంతమంది అప్పుడప్పుడు ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నారు శుభకార్యాల్లో. అటువంటి వాళ్ళు నడిచే విధానం కొంచెం తేడాగా ఉంటుంది. చేతులు ఇలా తిప్పడం, మధ్య మధ్యలో కారుల దగ్గర సిగ్నల్ దగ్గర ఆపి అద్దం మీద దబదబ పోస్తారు. వాడు దింపపోతే అద్దం పగలగొట్టేటట్టు ఉంటారు, మొహం పగలగొడతారు, జేబుల్లోనూ లాగేస్తూ ఉంటారు. కాస్త నాలాంటి కుర్రాళ్ళ తోలికి రారు, కానీ అలాంటి ముసలాళ్ళ తోలికి భారీగా వస్తారు. వాళ్ళకి ముసలాళ్ళు అంటే బాగా ఇష్టం, పొడుచు వాళ్ళ తోలికి రారు ఎందుకో, కానీ మొత్తం మీద ప్రాణం తీస్తారు. ఈ విదల్లుడు నడిస్తే అలా ఉంటుందిట. అందుకని ఋషిపుత్రులు, ఈ పిల్లలు ఋషుల యొక్క కుమారులు, వాడిని చూసి నవ్వి క్లీబ అన్నారు. సంస్కృతంలో క్లీబ అంటే నపుంసకుడు అని. క్లైబ్యం మాస్మగమః పార్థ అంటే అర్థం ఏమిటి, నువ్వు నపుంసకత్వం పొందకు అని అర్జునుడితో కృష్ణుడు అంటాడు భగవద్గీతలో. కాబట్టి క్లీబ అంటే నపుంసక. ఈ క్లీబ అని విదల్లుణ్ణి పిల్లలు అనగానే ఆ క్లీ తప్ప బా వినపడలేదు సుదర్శనుడికి. క్లీ వినపడిందిట, బా వినపడలా, క్లీ క్లీ అనుకున్నాడు. అనుకోకుండానే క్లీ పక్కన సున్నా చేరిపోయింది, బాబోయింది, క్లీ పక్కన సున్నా చేరి క్లీం అయ్యింది. సుదర్శనుడు ఆ రోజు నుంచి క్లీం క్లీం అని జపించాడు. ఎంత విచిత్రం చూశారా అది, ఏ గురువుగారు మంత్రం ఇవ్వలేదు, ఏ దేవత ఇవ్వలేదు, ఏదో పిల్లలు ఒక ఆయన్ని క్లీబ అంటే అందులో బా వినపడకుండా క్లీ వినపడి ఆ పక్కన సున్నా చేరి ఈయన క్లీం అని చెప్పిస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఇతడికి ఒక రథం ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది, నువ్వు కాశీరాజు కూతురు శశికళని పెళ్లి చేసుకుంటావు, శత్రువుని సంహరిస్తావు, అయోధ్య సింహాసనం మీద కూర్చుంటావు అని వరం ఇచ్చింది. ఆయన అయోధ్య నగరాధిపతి అయ్యి అంబిక అనే పేరుతో ఆలయం కూడా కట్టాడు అయోధ్యలో. ఈ కథ దేవీ భాగవతం 3వ స్కంధంలో మీకు ఒకసారి చెప్పాను. ఇలా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం. ఎక్కడి నుంచో ఒక శబ్దం చెవిలో పడినంత మాత్రం చేత దానిని జపం చేసిన వాడికి అంత ఫలితం వస్తే, గురూపదేశం పొంది క్లీంకార జపం చేస్తే వాడు అనుకున్న కోరికలు తీరకుండా ఉంటాయా, తీరుతాయి. భక్తితో జపం చెయ్యాలి. అటువంటి క్లీంకార జపాన్ని ఉశనస మహర్షి నిరంతరం జపించేవాడు. ఉశనసుడు నోరు విప్పితే క్లీం అనేవాడు అనమాట. దానివల్ల ఆయనే అమ్మవారైపోయాడు. అమ్మవారి జపం చెయ్యగా చెయ్యగా కొంతకాలానికి వాడిలో అమ్మవారి శక్తులన్నీ చేరతాయి. అందుకే దసరాల్లో అర్చన చేసేటప్పుడు అర్చకులు, భక్తులు, దీక్షాపరులు కాళ్ళకి పసుపు పూసుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు, చేతులకి గాజులు వేసుకుంటారు, అమ్మవారు కట్టుకున్నట్టుగా ఎర్ర చీర కట్టుకుంటారు. అప్పుడు వాళ్ళను చూస్తే వీళ్ళే అమ్మవారా అన్నంత ఒక తేజస్సు కనపడుతుంది, మనకి భ్రమ కలుగుతుంది. అందువల్ల అమ్మ అయిపోవాలి మనం. నా రుద్రో రుద్రమర్చయేత్, నా అరుద్రహ రుద్రం అర్చయేత్ అనమాట. అరుద్రహ రుద్రుడు కానివాడు నా రుద్రం అర్చయేత్, రుద్రుని అర్చించకూడదు. అనగా నువ్వు ముందు నీలోకి ఆవాహన చేసుకుని శివుణ్ణి నీలోకి తెచ్చుకో, దానికే మహన్యాసం అని పేరు. ఈ మహన్యాసం ద్వారా నీలో శివుణ్ణి తెచ్చుకో. న్యాసం అంటే ఉంచుట, ఎవరిని ఉంచుకొనుట, మహాదేవుణ్ణి నీలో ఉంచుకో. శిఖలో, శిరస్సు మీద, నుదుట, శరీరంలో, అవయవాల్లో, మర్మావయవాలలో, అన్ని ప్రాంతాల్లోకి శివుడి యొక్క శక్తిని ఆవాహన చేసుకుంటే అప్పుడు ఏమైపోతుంది, దానికి మహన్యాసం అని పేరు. అప్పుడు శివుడు నీలో కూర్చున్నాడు. ఇక మీద గుర్తుపెట్టుకోండి, న్యాసము అంటే ఏమిటనమాట, ఉంచుట. అందుకే ఈయన తన తువ్వాలు న్యాసంగా ఉంచాడు అంటే తన తువ్వాలను అక్కడ అట్టే పెట్టాడనమాట, వెళ్ళేటప్పుడు పట్టుకుపోతానన్నాడు. అంతేగాని మిమ్మల్ని పట్టుకుపోమని కాదు. అప్పుడప్పుడు మేము కూడా కొన్ని వస్తువులు వాడి చేతిలో పెట్టి వెళ్ళేటప్పుడు ఇవ్వరా అంటే ఇవ్వాలి, ఇవ్వకపోతే అది మళ్ళీ ఇబ్బంది. అలాగా ఈశ్వరుణ్ణి లాక్కొని శరీరంలోకి వీడు రుద్రుడైపోయాడు. అప్పుడు ఈ రుద్రుడు ఆ రుద్రుని అర్చిస్తున్నాడు. ఈ విధంగా ముందు తాను శివుడై శివుణ్ణి పూజించాలి, తాను అమ్మ అయి అమ్మని పూజించాలి. అందుకని దీక్షా కంకణధారణ చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళ ముఖంలో అమ్మవారి తేజస్సు అద్భుతంగా కనపడుతుంది, కొట్టవచ్చినట్టు కనపడుతుంది. ఉశినసుడు అమ్మే అయిపోయాడు. ఆయనకి చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు జాతకం ప్రకారంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 3వ రాత్రి అబ్బాయి చచ్చిపోతాడు అని ఆ జాతకంలో ఉందిట. వెంటనే ఈయన ఏం చేశాడు, అమ్మ ఈ రోజు నుంచి విడిచిపెట్టకుండా నేను పట్టుకుంటాను. జాతకం ప్రకారం నాడైనటువంటి భారద్వాజుడు జ్యోతిష్కుడు ఆయన ఈయన కలుసుకున్నారు ఈ భద్రకాళి ఆలయంలో. ఈయనకి తెలుసు తన కుమారుడు మరణిస్తాడని, ఆయనకి తెలుసు తన కూతురికి వైధవ్యం వస్తుందని. ఇద్దరూ కలిసి ఎలాగో జాతకాలు అలా ఉన్నాయి కదా, మనం వియ్యంకులు అవుదాం అనుకున్నారు. శుభముహూర్తం చూసుకున్నారు. భరద్వాజుడు తన కుమార్తెని ఈ ఉశనసుడి కొడుక్కిచ్చి పెళ్లి చేశాడు. రెండు రాత్రులు పూర్తయ్యాయి. ఇక మూడవ రోజు రాత్రి. ఇప్పటికి వల్ల ఎటాచుడు లెట్టిన లవి ఉండేవి కదా రోజులు బాత్రూంలో. ఇప్పుడు మనకి ఇక్కడే వంట, పక్కన పెంట, రెండు పక్క పక్కన ఉంటాయి. ఇక్కడ పోపులు పటపట్లు, అక్కడ బాత్రూంలో చెట్ల చెట్లు. ఇది కాలప్రభావం వల్ల అలా అవుతుంది మన, లేకపోతే కష్టం. అందరం బయటికి వెళ్ళాలంటే కష్టం. ఎందుకంటే రోడ్డు పక్క వెళ్ళామంటే కొన్ని చోట్ల పల్లెటూళ్ళల్లో రామరామ పొరపాటును రోడ్డు దిగామా ఇంకంతే. ఈ మధ్యన కొన్ని కొన్ని పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి లింగాలు చూడడానికి వెళ్ళా. ఈ లింగాల దగ్గరికి వెళితే దారి పొడుగుతా వలస వచ్చిన జనాలు కనపడుతూ అటు ఇటు కూర్చోబెట్టారు. నిప్పుల్లో ఉంటాయి అవి, ప్రమాదం. కాబట్టి ఇళ్లలో ఇప్పుడు అవసరం అనుకోండి. ఆ రోజుల్లో ఏమయ్యేదంటే ఎవరికైనా రాత్రిపూట కాలకృత్యాలకు వెళ్ళాలంటే దూరంగా ఉన్నటువంటి తోటల్లోకి అడవుల్లోకి వెళ్ళేవారు పాపం. ఈ కుర్రాడు మూడవ రాత్రి తన భార్య గదిలోకి వెళ్లే ముందు అత్తమామలు అల్లుడి మీద అభిమానంతో ఎంత ఉద్దన్నా వినిపించుకోకుండా సున్నుండలు, పెసరట్టుప్మ, దద్యోజనం, కట్టుపొంగలి, పాయసాన్నం, గుడాన్నం ఆయాసం వచ్చేదాకా పెట్టారు. అప్పటికొట్టి నాకు కడుపు ఎక్కువైపోతుంది వద్దు అంటే వినిపించుకోరు. అయినా మూడు నాలుగు రోజులు బాగా పోషిస్తారులేండి. 24 గంటలు మన ఇంట్లో కూర్చుంటే పోషించలేం కానీ 1-2 రోజుల వరకు అల్లుడినైనా పోషిస్తారు, గురువునైనా పోషిస్తారు. గురువుగారు వచ్చి నేను ఎప్పుడు నీ ఇంట్లో ఉన్నానని అనుకోండి కాసేపు వెంకటరాజు ఇంట్లో. గురువుగారు ఏదో ఒక పూట అంటే అలా పాదపూజ చేస్తాం కానీ స్వాగతం అంటాం, బలం గురువు ప్రవర్తతం అంటాం. ఏటికి ఏడాది మా ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుందండి, కారిస్తాం వెళ్ళిరండి అంటారు. ఆయన పోయిన మంచివాడు ఉండమన్నా నేను ఉండలేను, అది వేరే విషయం. కాబట్టి ఎక్కడైనా ఎంత ఉండాలో అంతే ఉంటే మనకు ఉపయోగం తప్ప ఒక స్థాయి దాటా ఇంట్లో ఉంటే విలువ తగ్గిపోతుంది. అందుకనే అతి పరిచయం మంచిది కాదు. ఎక్కువగా ఉంటే విలువ కూడా తగ్గిపోతుంది. అతి పరిచయాదవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే భిల్లపురంధ్రి చందన తరు కాష్టమిందనీ కురుతే. ఎక్కువ పరిచయం వల్ల ఎక్కువసేపు ఒక ఇంట్లో ఉంటే అవతల వాడికి క్రమంగా మన మీద గౌరవం తగ్గి చులకనతనం ఏర్పడుతుంది. తేలిగ్గా చూడడం మొదలెడతాడు, గౌరవం తగ్గిపోతుంది అనమాట. అందుకే అప్పుడప్పుడు వెళ్ళాలి తప్ప రెగ్యులర్గా ఇంట్లో ఉండకూడదు, వాడికి గౌరవం ఉంది కదా అని. మొదట 2 రోజులు పెడితే కాఫీ ఇస్తాడు, తర్వాత చూస్తే కాఫీ మన ఇంట్లో తాగుతాడు వచ్చి. అందుకని ఎక్కువ పరిచయం మంచిది కాదు. నిరంతరం వెడుతూ ఉంటే, రోజు ఒక ఇంటికి వెడుతూ ఉంటే అవతల వాడికి మన మీద అనాదరం కలుగుతుంది, అంటే గౌరవం తగ్గుతుంది. దానికి ఉదాహరణ చెప్పారు. మలయ పర్వతం అని ఒక పర్వతం ఉన్నది, ఇప్పుడు దాన్ని మలేషియా అంటారు. ఏమంటారు? మలేషియా. అక్కడ అన్ని గంధం చెట్లు ఇప్పటికీ ఉన్నాయి, చందన వృక్షాలు, మంచి పచ్చకర్పూరపు అరటి చెట్లు, ఏలకల తీగలు, లవంగాల మొక్కలు, ఇవన్నీ అక్కడ ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు ఎక్కువ ఉంటాయి మలేషియాలో. అసలు దాని అసలు పేరు మలయ. ఏషియా దేశం అది కనుక, ఆసియా ఖండంలో ఉంది కనుక మలయ, ఏషియా, మలేషియా అయిపోయింది అనమాట. అక్కడ కుమారస్వామి గుడి, కోటి సంవత్సరాల క్రితం విష్ణువు యొక్క గుడి ఉంటాయండో, చాలా పెద్ద ఎత్తైన కొండ మీద గుహలు ఉంటాయి, 1,000,000 సంవత్సరాల క్రితం అవి. అవన్నీ మనవి. అగస్త్యుడు అక్కడ తపస్సు చేశాడు, గజేంద్ర మోక్షం జరిగింది కదా. ఆ గజేంద్రుడు అసలు పేరు ఇంద్రజ్యుమ్న మహారాజు, ఆయన అక్కడే శాపం పొందాడు. ఇంద్రజ్యుమ్నుడు తపస్సు చేసిన కొండది, అవి కొట్టేశారంతా. బర్మా మనది, పాకిస్తాన్ మనది, ఆఫ్ఘనిస్తాన్ అంటే తెలుసుగా మీకు. ఆ రోజుల్లో గాంధార దేశం, శకుని గారిది, ఇది శకుని గారిదని ఆ శకుని వారసులు కొట్టేశారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, ఇవన్నీ ఒకప్పుడు మనవే. మలేషియా మనది, సింగపూర్ని సింహద్వీపం అనేవారు, అదే సింగపూర్ అయిపోయింది ఇప్పుడు. శ్రీలంక మంది, స్పెయిన్ ఉందే, స్పెయిన్ అంటే మద్ర దేశం, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ అంటే దాని అసలు పేరు మద్ర, మద్ర శబ్దం మాడ్రిడ్ అయిపోయింది. అంటే మద్ర దేశపు రాజు శల్యుడు, ఆ శల్యుడి యొక్క చెల్లెలు మాద్రి, పాండురాజు గారు 2వ భార్య. చూసారా, ఇలా ఎన్నెన్ని దేశాలు అన్ని అవన్నీ విడిపోయి 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 కాస్త ఈ కాస్త ముక్క మిగిలింది. ఇదైనా దక్కితే బాగుండు, భవిష్యత్తులో భగవంతుడు అనుగ్రహిస్తే, గురువుల యొక్క పాద పద్మములను ఆశ్రయిస్తే, పాద కమల అనుగ్రహం ఉంటే మళ్ళీ ఈ చరాచర జగత్తంతా మళ్ళీ మన హిందూ సామ్రాజ్యంలోకి వస్తుందని కోరుకుందాం. సరే, ఇదో పక్కన పెడితే ఎందుకు చెప్తానంటే, నేను బాగా ఈయనకి తిండి ఎక్కువ పెట్టేశారు. ఆ తిండి పెట్టడం గురించి ఈ శ్లోకం చెప్పాను. మలయ పర్వతం మీద అన్ని గంధం చెట్లు కదా, అక్కడున్న బోయి వాళ్ళకి తెలియక పొయ్యిలో పెట్టుకునేవారు గంధం చెట్లు. వంట చేసుకోవాలంటే ఏం కావాలి? కట్టెలు కావాలి. ఆ రోజుల్లో గ్యాస్ లేదు కదా, కట్టెల పొయ్యి మీద అన్నం వండుకునేవారు. గంధపు చెట్లు, ఎర్ర గంధపు చెట్లు కూడా నరికి వాటిని పొయ్యిలో పెట్టి నిప్పంటించి వాటి మీద అన్నం వండుకునేవారు. ఎందుకంటే అన్ని గంధం చెట్లే కనుక, అన్ని గంధం చెట్లు ఉండడం వల్ల వాటికి ఆడవాళ్ళకి వాటి విలువ తెలిసేది కాదు. కాబట్టి అన్ని గంధం చెట్ల మధ్యలో ఉంటే మనకి గంధం విలువ ఎలా తెలియదో, ఎప్పుడూ పెడితే విలువ ఉండదు. అందుకని పూర్వకాలంలో ఎక్కువగా పరిచయం పెంచుకునేవారు కాదు. అల్లుడు గారు కూడా మొదటి 3 రోజులు గనక బాగా తిండి పెట్టారు, ఆఖరణ ఓ చెంబుడు పాలు కూడా ఇచ్చారు. అప్పటికే బాగా తినేసాడు ఆయన. తిన్న తర్వాత వేడి వేడి పాలు తాగగానే కడుపు కదిలిపోయింది, కడుపు నొప్పి వచ్చింది. అమ్మ బాబోయ్ అని గదిలోకి వెళ్ళగానే భార్యామ్మని పిలిచి, అత్తామామలు చూస్తే బాగుండదు, తిన్న వెంటనే బయటికి వెడుతున్నాడు అల్లుడు అనుకుంటారు వాళ్ళు, అందువల్ల రహస్యంగా ఓ చెంబు పట్టుకొచ్చి నాకు ఇయ్యి అన్నట్ట. ఆవిడ చెంబుతో నీళ్లు పట్టుకొచ్చింది, ఈయన చెంబు పుచ్చుకుని బయలుదేరాడు. కానీ ఎందుకో వాళ్ళ ఆవిడకి ఈ పూట ఎడమ కన్ను బదులు కుడి కన్ను అదిరింది. పెళ్లికి ముందేమో ఎడమ కన్ను అదిరింది, ఇప్పుడు ఈ రాత్రి కుడి కన్ను అదిరింది. ఆడవాళ్ళకి కుడివైపు అదిరితే అపశకునం, మగవాళ్ళకి ఎడమ వైపు అదిరితే అది అపశకునం. అందువల్ల ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదరాలి శుభం కలగాలంటే, మగవాళ్ళకి ఏమదరాలి? కుడి కన్ను అన్నమాట. ఇది సాముద్రిక శాస్త్ర నియమం. కానీ ఈవిడికి కుడి కన్ను అదరడంతో ఏదో కీడు రాబోతున్నది నాకు అని ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానంతో భర్త వెడుతున్నటువంటి మార్గంలోకి ఒక దీపం పుచ్చుకొని తాను కూడా వెళ్ళి, ఏమండి మీరు ఎక్కడైనా ఉన్నాక మీకు ఏదన్నా అనిపిస్తే ఒక్కసారి కాస్త సైగ చెయ్యండి అంది. అలాగే అన్నాడు. ఈవిడ దూరంగా దీపం పట్టు కూర్చుంది, ఈయన ముందుకెళ్ళాడు. అది చిన్న కేకారణ్యం, చెంబు పుచ్చుకుని అక్కడికి వెళ్ళాడు పాపం. తీరా కింద కూర్చునే సమయానికి ఆ చెట్టు మీద ఒక భయంకరమైన కొండ చెలువ ఉంది. ఆ కొండ చెలువ ఢామ్మని వీడి మీదకు దూకి వీడు చుట్టేసింది. వీడు బాబు అని ఒక్క అరుపు అరిచాడు. ఆ అరుపుకి ఈ అమ్మాయి దీపం పుచ్చుకొచ్చి చూస్తే కొండ చెలువ. ఆ కొండ చెలువ పూర్తిగా శరీరాన్ని పట్టుకుంది, తల ఒక్కటి మాత్రం అతను మింగడానికి అలా సాస్తూ ఉంటే ఆ తలని గట్టిగా పట్టుకున్నట్టు వాడు. ఎంతసేపు పట్టుకోగలడు? 1-2 నిమిషాలు 3 నిమిషాలు గింజుకుంటాడు. కానీ ఆ తర్వాత ఆ కొండ చెలువ బలాత్కారంగా తల విడిపించుకుని వీడు మింగిపోతుంది. ఈ అమ్మాయి కంగారు వచ్చేసింది. వెంటనే అక్కడికి వచ్చి ఆ కొండ చెలువ తలని గట్టిగా పట్టుకుందండి. చిత్రం ఏంటో తెలుసా? ఈ భర్త గారు భయంతో ఉండడం వల్ల పాపం ఆ కొండ చెలువను పట్టుకోలేకపోయాడు. కానీ ఈ అమ్మాయి తన భర్త ప్రాణాలు రక్షించుకోవాలనేటటువంటి ఊహతో ఎక్కడ లేని బలం తెచ్చుకుని కొండ చెలువను గట్టిగా కుడి చేత్తో ఆ మెడను పట్టుకుంది. ఆ కొండ చెలువ కంగారు పడి, అమ్మాయి నా మెడను విడిచిపెట్టు అందిట మానవ భాషలో. ఓరి నాయను కొండ చెలువ మాట్లాడుతోంది అనుకుని నువ్వెవరివి అని అడిగితే, నేను పూర్వకాలంలో కరాళుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి, నేను చాలా దుర్మార్గుణ్ణి, క్రూరుణ్ణి, మానవులు కనపడితే అస్సలు విడిచిపెట్టేవాడిని కాదు. నాకు మాంసం అంటే బాగా ఇష్టం. అడవుల్లో పులుల్ని తిన్నాను, సింహాలని తిన్నాను, ఏనుగుల్ని కూడా పీక్కు తిన్నాను. ఎన్ని మాంసం తిన్నా నరమాంసంలో కొంచెం రుచి ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. మనకు మైసూరు బజ్జీ ఎర్రగా వేయించుకుని చట్నీలో ముంచుకు తింటే ఎలా ఉంటుందో, కొందరికి సాంబార్ ఇడ్లీ తింటే ఎలా ఉంటుందో, కొంతమందికి దిక్కుమాలిన పలావు తింటే ఎలా ఉంటుందో, వాడికి అలాగట్ట నరమాంసం అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. అందుకని నరమాంసం పెచ్చ నాకు. నరులు కనపడితే విడిచిపెట్టేవాడిని కాదు. అమ్మాయి అదేమిటో తెలియదు కానీ నరమాంసంలో ఏదో రుచి ఉంటుందమ్మా అని పైగా ఈవిడికి చెబుతోంది. ఈవిడికి జీవితంలో మాంసం తెలియదు. అటువంటి ఆవిడికి నరమాంసం చాలా రుచిగా ఉంటుంది. అప్పుడప్పుడు మనుషులు అడవికి వచ్చేవారు, వాళ్ళని తినేసేదాన్ని తినేవాడిని నేను. ఒకరోజు అనుకోకుండా ఓ భార్యాభర్తలు వచ్చారు, వాళ్ళు ఋషి దంపతులు. అందులో భర్త గారిని లటుక్కుని పట్టుకుని నోట్లో వేసుకుని కరకరలాడించి తినేశాను. దాంతో భార్య కోపం వచ్చింది, దుర్మార్గుడా, పెళ్ళైన కొత్తల్లో నా భర్తని తినేసావు, అందులో నువ్వు కొండ చెలువైపోయి ఆహారానికి అల్లాడిపోదువుగాక, తిండి లేక అలమటించిపో, నీకు తిండి ఉండదు, చావు బ్రతకవు, ఏడు అని చెప్పించగానే నేను కొండ చెలువైపోయాను. అప్పుడు ఏడుస్తూ కాళ్ళ మీద పడి, తిండి లేకపోతే చచ్చిపోతాం, కానీ నువ్వేమన్నావు, నీకు చావు ఉండదు కానీ ఆకలితో అల్లాడిపోతావు అన్నావు, ఇది మరీ బాధ. తిండి లేకపోతే మరణిస్తే పర్వాలేదు, మరణం ఉండదట. బాబు ఆకలో ఆకలో అని ఏడుస్తూ ఉంటుంది పాము, తిండి దొరకదట. ఇలా అయితే ఎలా? ఇది చిత్రహింస. ఎంత పాపాత్ముడికైనా ఇంత శిక్ష విధించకూడదు. నేను పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాను, శాపం నుంచి నాకు విముక్తి ప్రసాదించు అనగా, అయితే ఓ పని చెయ్యి, ఈ చెట్టు కిందే నువ్వు నా భర్తను తిన్నావు గనక ఈ చెట్టు మీద కొండ చెలువై ఉండు, నీ చెట్టు కిందకు వచ్చిన వాడి మీద నువ్వు పడు, వాణ్ణి మాత్రం నీ అంతటా నువ్వు విడిచిపెడితే తప్ప ఎవరూ వాణ్ణి విడిచిపెట్టేలా చెయ్యలేరు, విడిపించలేరు, వాడు నీకు ఆహారం అవుతాడు అని ఆ అమ్మాయి శాపాన్ని కొంచెం మార్చింది. అప్పటి నుంచి కరాళుడు అని పేరు కలిగిన నేను రాక్షస రూపం విడిచి కొండ చెలువనే చెట్టు మీద కూర్చున్నాను. నేను ఎవరిని పడితే వాడిని తినలేను, ఈ చెట్టు కిందే కూర్చున్న వాడి మీద పడతాను, వాడు నాకు దొరికితే మాత్రం వాడిని చుట్టేసేవాడిని మింగుతాను, వాడిని నా దగ్గర నుంచి ఎవరూ విడిపించలేరు. ఇలా ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా ముగ్గురే దొరికారు, కేవలం ముగ్గురినే తిన్నాను. ఆ తర్వాత నాకు ఆహారం లేక మలమల వాడిపోతూ ఉండేవాడిని. ఇప్పటికి 2-3 సంవత్సరములుగా గాలి తప్ప మంచినీళ్ళు కూడా దొరక్క గజగజలాడిపోతున్న సమయంలో నీ భర్త వచ్చాడు, అందుకే వాడి మీద పడ్డాను. ఆ అమ్మాయి నాకు ఇచ్చిన శాపం ప్రకారం వీడిని ఆహారం తినడం నా ధర్మం, తినకపోతే నేను ఎగిరిపోతున్నాను, కాబట్టి నా తల వదిలేయి. అదేం విచిత్రమో, నా తలని ఇంతవరకు ఇంత గట్టిగా ఎవరూ పట్టుకోలేకపోయారు, నువ్వు ఎలా పట్టుకున్నావు అని అడిగితే ఏమో నాకు తెలియదు, నా భర్తని మాత్రం చావనివ్వను, నీ పీకి పిసికి చంపేస్తానంది. అప్పుడు ఈ పావుకి భయం వేసింది. ఇది ఎక్కడ గొడవరా, అమ్మాయి శాపం ప్రకారం అయితే వీడిని తినాలి, కానీ ఇప్పుడు ఈ భార్య వచ్చి నా మెడ గట్టిగా పట్టుకున్నది, ఇంత గట్టిగా పట్టుకుని నొక్కేస్తోంది, కారణమేమిటి అని మళ్ళీ శాపం ఇచ్చిన ఆ మునికన్యని గట్టిగా పిలిచింది. కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకుంటే నేను వస్తాను, అప్పుడు నీకు శాపం వల్ల వచ్చే ఇబ్బంది తొలగిస్తానని ఒకప్పుడు మాట ఇచ్చింది ఆ మునికన్య. అందుకని పిలవగానే ఆ మునికన్య వచ్చింది. అమ్మా మునికన్య, నేను ఒక్కసారి చేసిన పొరపాటుకి ఎన్నో శిక్షలు అనుభవించాను, 30 ఏళ్లుగా సరైన తిండి లేక అల్లాడిపోతా ఉందా అనగానే నా శాపానికి తిరుగుండదు, కానీ ఈ అమ్మాయి దగ్గర ఏదో శక్తి వచ్చి నిన్ను పట్టుకున్నది, ఏమిటి ఆ శక్తి అని వెంటనే ఋషికన్య కళ్ళు మూసుకుని ధ్యానం చేసింది. అప్పుడు ఆవిడకి అర్థమైపోయింది, ఈ శక్తి అమ్మాయి శక్తి కాదు, ఉశనసుడని పేరు కలిగిన ఈ కుర్రాడి తండ్రిది. ఈ కుర్రాడి తండ్రి క్లీంకార మంత్రాన్ని 11 లక్షల పర్యాయాలు జపించాట. క్లీం అనే బీజమును, అమ్మవారి బీజమును జపం చేసినటువంటి వాడికి సంకల్ప సిద్ధి అవుతుంది. నా కొడుక్కి 3వ రాత్రి మరణం ఉన్నది, వాడికి ఆయు ఉండాలి, దీర్ఘాయు ఉండాలి అని ఆయన జపం చేశాడు. ఆ జప ప్రభావం ఈ అమ్మాయిలో ప్రవేశించింది. ఈ అమ్మాయి 35గా ఉండాలి, అందుకే ఈ అమ్మాయి నిన్ను పట్టుకున్నది. అమ్మవారి శక్తి ఎంత గొప్పతో చెబుతున్నాను విను, ఆపద వచ్చినప్పుడు అమ్మని గట్టిగా పట్టుకుంటే అమ్మవారి శక్తి వల్ల దుర్మృత్యువు కూడా తొలగిపోతుంది. అందుకే శంకరాచార్యులు వారు ఏం చెప్పారు, ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగళమంబాయాః తత్స్వరణం కింకురుతే బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే. ఆపద వచ్చిందండి, అప్పుడు ఏం చెయ్యాలి? ఆపద వస్తే ఆపద వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం ఉందా? లేదుగా. కాలు విరిగింది, విరిగిందో అని ఏడిస్తే కాలు అతుక్కోదు. ఇంకేదో కష్టం వచ్చింది, నువ్వు ఎంత ఏడ్చినా ఈ ఆపదలోంచి బయటపడలేవు. అందుకని ఏం చెయ్యాలి, ఆపద వచ్చినప్పుడు ఏడవడం కాకుండా అమ్మని భక్తితో ధ్యానించాలి. అమ్మని ధ్యానిస్తే లాభమేమిటి, బ్రహ్మ వంటి వాళ్ళని కూడా అమ్మవారు మనకి కింకరుల్ని చేస్తుంది. ఇక్కడే ఉంది ఇందులో కిటుకు. ఆపద వచ్చింది ఏం చెయ్యాలి అంటే అమ్మవారి పాదాలని ధ్యానించు అంటావు. అమ్మవారి పాదాలని ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది అంటే బ్రహ్మ వంటి వాళ్ళు సేవకులు అవుతారంటావు. నాకు కావలసింది ఆపద తొలగడమే, కానీ బ్రహ్మ సేవకుడు కావడం కాదుగా. కానీ బ్రహ్మ ఎందుకు సేవకుడు అవుతున్నాడు అని అడిగితే దానికి సమాధానం ఆ పద్యమే చెప్పింది, ఆ శ్లోకమే. మన జీవితం అంతా బ్రహ్మరాత వల్ల నడుస్తున్నది. మీ నుదుట బ్రహ్మగారు ఒక రాత రాశాడు, ఆ రాత ప్రకారమే మీ జీవితం నడుస్తున్నది. ఇప్పుడు కోతిని ఇక్కడికి వచ్చేది ఏదో ఎత్తుకుపో అన్నాడు, ఆ కోతిని చూసి కర్రలు పుచ్చుకుని ఇలా ఇలా ఎగరమని వీళ్ళకి రాశాడు. ఇదే బ్రహ్మరాత. దీన్ని తప్పించుకోగలిగారా చూడండి మీరు. ఇక్కడి నుంచి అంటున్నారు కొందరు, అది గదొచ్చుకున్నారు, ఇబ్బంది వచ్చింది అనుకున్నాం. వాడు అమ్మని ధ్యానించాడు, అప్పుడు అమ్మ ఏం చేసింది, బ్రహ్మని ఈ కుర్రాడికి కింకరుడిగా ఇచ్చింది. కింకరుడంటే ఎప్పుడు చేతులు కట్టుకుని నన్నేం చెయ్యమంటారు అని అడిగే సేవకుడు అనమాట. మామూలు సేవకులకి కింకరుకులకి తేడా ఉంది. సేవకులు చాలామంది ఉంటారు, కారులో వాటర్ బాటిల్ ఉంటే అందులో పెట్టి గురువుగారు వాటర్ బాటిల్ కారులో ఉంది వచ్చి, నువ్వు రాసిన రాత వల్లే మేము పరీక్షలో విజయం పొందుతాం, లేదా ఒక్కోసారి మా మార్కులు రావు, అలాగే మా జీవితంలో కష్టమైన సుఖమైన నీ వల్లే వస్తుంది, నువ్వేం చేస్తావంటే నా రుదుట ఉన్న పాత రాత తుడిచేసి నేను చెప్పినట్టుగా కొత్త రాత రాయి. ఈ రోజు నుంచి పరీక్ష పేపర్ ఎక్కడో ఉన్నా అదంతా నా కళ్ళకు కనపడాలి, ముందే లీకేజ్. ఈ రోజు నుంచి నాకు ఎక్కడికెళ్ళినా కారు కావాలి. భద్రకాళి ఆలయంలో గురువుగారి ప్రవచనం వినడం కోసం ఉప్పల్ నుంచి డిపో నుంచి ఆర్టీసీ బస్సు మాట్లాడుకుని మేమంతా 40 మంది వచ్చాము. అదే బస్సే మాకు సొంతంగా ఉంటే మా పీఠానికి మేము ఎవరిని అడగక్కర్లేదు కదా. కాబట్టి మాకు ఒక సొంత బస్సు ఇయ్యి, సొంత బస్సు మెయింటైన్ చేయడానికి కావలసిన పెట్రోల్ బంక్ ఇయ్యి, ఆ బంకును మెయింటైన్ చేయడానికి కావలసిన బ్యాంక్ డిపాజిట్లు ఇయ్యి, ఇవన్నీ రాయించుకోవచ్చు మీరు. అప్పుడు ఏ పనైనా చేసుకోగలరునా? అంటే బ్రహ్మగారు మీవాడు అయిపోయాడు కదా, మీ సేవకుడు, మీకేం కావాలంటే అది నుదుట రాయించుకోవచ్చు. కానీ ఒకసారి రాయించుకోవాలి, అస్తమాట రాయించుకోకూడదు. అందువల్ల ఆ రాయించుకునేదేదో ముందే రాయించుకోండి, అన్ని రకాలుగా మంచి జరగాలని రాయించుకోవాలి. అందువల్ల అమ్మని ఆశ్రయిస్తే మన నుదుటి రాత మనమే మార్చుకోగలుగుతాం, అంత శక్తి వస్తుందన్నారు ఈ శ్లోకంలో. కాబట్టి ఆపది కింకరణీయం, ఆపద ఎందు ఏమి చేయవలెను. స్మరణీయం చరణ యుగళమంబాయా, అమ్మవారి రెండు పాదములను వెంటనే స్మరించుము. తత్స్మరణం కింకురుతే, అమ్మ పాదాలని స్మరిస్తే ఆ స్మరణ ఏమి చేస్తుంది. బ్రహ్మాది ఆశ్రయించు అన్నారు. అందువల్ల ఈ తండ్రి, ఈ అబ్బాయి తండ్రి చిన్నప్పటి నుంచి అమ్మని పూజించాడు, క్లీంకార జపం చేశాడు. ఆ జపం వల్ల అమ్మ అనుగ్రహించింది. నా కుమారుడికి దుర్మరణం ఉండకూడదని అతడు చేసిన జప ప్రభావంతో అతనికి ఇవాళ ఆయువు తీరినా మళ్ళీ ఆయువు వచ్చేలా చేసింది. అతనికి ఆయువు రావాలంటే ఎవరో ఒకరి ద్వారా ఆయువు రావాలి. అందుకే అతడి ఇక్కడికి రాగానే నీకు అతనితో పాటు రావాలనిపించింది. ఎవరికి? అతని భార్యకి అన్నమాట. ఆ అమ్మాయి చేతికి అమ్మవారి చేతికున్నంత శక్తిని ప్రసాదించింది అమ్మ. అందుకే అంత పెద్ద కొండ చెలువ, అంత పూర్వం ఎవరినైనా తిన్నది. శాపం వల్ల అక్కడికి ఎవడొచ్చినా వాడిని తినే శక్తి దానికి ఉంది. అయినా ఆ అమ్మాయి ఏది సుకుమారమైన ఒక 18 ఏళ్ళ అమ్మాయి. పోనీ అమ్మాయి ఏమన్నా గజలక్ష్మి కాదు కదా, మల్లె పువ్వులో ఉంటుందిట, సుకుమారంగా ఉంటుందిట. ఆవిడ మెడ పట్టుకుంటే పావు కదలలేకపోయిందంటే ఇంత శక్తి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం. అమ్మ అనుగ్రహం అంటే గడ్డి పరకతో కూడా ఏనుగుని కట్టచ్చు. అమ్మ అనుగ్రహం కేవలం ఒక గడ్డి పొరగతో ఏనుగుని కట్టవచ్చు అమ్మ అనుగ్రహం అంటే. అమ్మ అనుగ్రహం లేకపోతే ఏనుగుని కూడా పీనుగు అయిపోతుంది, దానికి కూడా శక్తి ఉండదు. అందువల్ల అమ్మను గట్టిగా పట్టుకోవాలి. ఇదంతా ఈ మునికన్య తన దివ్య దృష్టితో కనిపెట్టింది. కనిపెట్టి ఇదంతా ఈ అమ్మాయి ప్రభావం. ఈ అమ్మాయికి వాళ్ళ మామగారి జపశక్తి, ఆ జపశక్తి ఈ కుర్రాడికి ఆయువు ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ కుర్రవాడిని తినలేవు అనగానే అసలే దొరక్క దొరక్క 3 ఏళ్లకో 5 ఏళ్లకో ఒక ఆహారం దొరుకుతుంది నాకు. ఆ ఉన్న ఆహారం కూడా పోతే నేను ఎలా బతకను, నేను గిదగిదలు ఆడిపోతాను కదా అంటే అప్పుడు అమ్మాయి మళ్ళీ చిరునవ్వు నవ్వింది. ఆ అమ్మవారి శక్తి ఈ అమ్మాయిలో ప్రవేశించింది కదా. ఈ అమ్మాయి నీ శరీరాన్ని గట్టిగా పట్టుకుని నీ మెడ పిసికింది. కాబట్టి అమ్మవారి హస్తస్పర్శయే నీకు సోకినంత పుణ్యం నీకు లభించేసింది ఈ క్షణమే. అమ్మని నిరంతరం పట్టుకుంటే వాడు అమ్మ అయిపోతాడని చెప్పారు కదా. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఏ దేవి అన్ని ప్రాణులలోనూ శక్తి రూపముతో ఉన్నదో ఆ తల్లి కొరకు నమః నమస్కారము. ఆ శక్తి ఇప్పుడు ఈ చేతిలో ఉన్నది, ఆ శక్తి స్పర్శకు నువ్వు నోచుకున్నావు. ఈ క్షణమే నీకు కొండ చెరువు రూపము పోతుంది, కరాళుడు అనే పేరుతో పూర్వం నువ్వు రాక్షసుడివి, ఈ రాక్షస రూపము పోతుంది, శాశ్వతంగా స్వర్గానికి పోదువుగా కానగానే వెంటనే వాడు స్వర్గానికి వెళ్ళిపోయేటవాడు. అప్పుడు ఆ మునికంజకి వెళ్ళి నమస్కరించారు. మీరు నాకు కాదు నమస్కరించటం, మీ తండ్రి గారు అమ్మవారి ఉపాసకుడు. నాయన కుర్రాడా, మీ తండ్రి గారు ఉశనసుడు, పరమ భక్తుడు, కాళీ భక్తుడు, ఆమెను ఉపాసించాడు. ఆయన తపశ్శక్తి నిన్ను రక్షించింది. నిన్ను రక్షించిందంటే ఈ అమ్మాయికి వైధవ్యం లేకుండా చేసి చచ్చి ఎక్కడో నరకంలో ఉన్న నా భర్త, అకాల మరణం పొందిన భర్త గారు మళ్ళీ పునర్జీవితుడై నా దగ్గరకు వస్తున్నాడు, మేము మా భార్యాభర్తను కూడా కలుసుకున్నాం అంటూ ఉంటే నరకంలో ఉన్న ఎంత పూర్వం రాక్షసుడి చేతిలో చచ్చిపోయిన భర్త గారు బతికొచ్చేశాడు, ఈ భార్యాభర్తలో కలుసుకున్నారు. ఇంతమందిని అమ్మవారి ఒక్క బీజం రక్షించింది. ఇది అమ్మవారి శక్తి. ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోగానే ఈ భార్యాభర్తలిద్దరూ, ఇక వీడికి కాలకృత్యం లేదు, ఏం లేదు, కడుపు నొప్పి అంతపోయింది, వీడికి ఆరోగ్యం వచ్చింది. అసలు అమ్మవారి యొక్క అనుగ్రహమే కలిగితే ఇక కడుపు నొప్పులు ఎక్కడ ఉంటాయి? గ్యాస్ టబుల్స్ ఉండవు, ట్యాబ్లెట్లు వేసుకోకర్లా. భార్యా సమేతంగా ఇంటికి వచ్చాడు. ఈలోప ఆ గుమ్మం దగ్గర కూర్చుని ఏది వియ్యంకులు ఇద్దరు ఒకడేమో నా కొడుకు వాడు వెళ్ళిపోతాడేమో, వాడు దుర్మరణ వార్త వింటానేమో అని ఒక ఆయన కూర్చున్నాడు బెంగతో, పైకి చెప్పలేడు. ఇక ఈ అమ్మాయి తండ్రి భరద్వాజుడైతే ఇంకా బెంగ పెట్టుకున్నాడు, నా కూతురికి వైధవ్యం వస్తుందేమో, నేను ఏమైపోతానో అని ఆయన గుమ్మం దగ్గర కూర్చున్నాడు. పైకి ఇద్దరును, ఎందుకంటే శాశ్వతంగా అల్లుడు ఏమైపోతాడో అనే బెంగ ఈయనకి, కొడుకు తెచ్చిపోతాడనే బెంగ ఆయనకి. విచారం ఉన్నది పైకి వ్యక్తం చేయటం లేదు. సరిగ్గా ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ అక్కడికి రాగానే నిశ్చేష్టులైపోయారట వీళ్ళు. నా జాతకం ప్రకారం, నేను చెప్పిన లెక్క ప్రకారం ఈ అల్లుడు ఈ పూట బయటికి అడతాడు, వాడు అక్కడ చావాలి, చావకుండా అల్లుడు ఎలా వచ్చాడు అని భారద్వాజుడు అనుకున్నాడు. మా అబ్బాయి ఇవాళ మరణిస్తాడు అనుకున్నాను, జ్యోతిశాస్త్రం ప్రకారం వాడి జాతకం ప్రకారం చావాలి, వాడు ఎందుకు చావలేదని ఈయన అనుకున్నట్ట. ఇంతలో నాన్న అమ్మ అనుకుంటూ ఈ దంపతులు ఇద్దరు వచ్చి ఇద్దరికీ నమస్కారం. మిగతాది ఎలా ఉన్నా భరద్వాజుడికి కొంచెం బాధ కలిగిందండి. అటువంటిది నా జాతకం ఎందుకు తప్పయింది, వాళ్ళ నా లెక్క ఎందుకు తప్పయింది, కూతురు బతికిందని ఆనందించట్లేదు వాడు, వాడు తన జాతకం తప్పయిందని బాధపడుతున్నాడు. ఇలాంటి పిచ్చాడు కొందరు ఉంటారండి. చిచ్చిచ్చి నేనేదో గొప్ప పండితుడు అనుకున్నాను, నేను వేసిన లెక్క ప్రకారం నా కూతురికి వైధవ్యం రావాలి, అల్లుడు తెచ్చిపోవాలి, కానీ వాడు బతికాడు కాబట్టి నా జాతకం వేస్ట్, ఇక మీద ఈ జ్యోతిశాస్త్ర గ్రంథాలు తగలబెట్టి నేను అగ్నిలో దూకుతాను అని ఒక అగ్నిగుండం పేర్చుకుని అందులో గ్రంథాలు విసరబోయాట. వియ్యంకుడు చెబుతుంటే మీరు ఊరుకోండి అంతే అన్నట్ట. కూతురు వచ్చి బతిమాలనే వినలేదు. నాన్న నేను అదృష్టవంతురాలు అయ్యాను కదా, సుఖంగా ఉండకు, ఇదేమిటంటే నువ్వు అదృష్టవంతురాలువే కాదన్నావు, కానీ నా శాస్త్రం దెబ్బతిన్నాక నేనెందుకు బతుకుతాను అంటాడు ఆయన. ఇలాంటి పిచ్చాడు ఉంటారు కొంతమంది. అందులో దూకపోతూ ఉంటే టక్కున యజ్ఞగుండంలో నుంచి అమ్మవారు మహాకాళి ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమై చెయ్యి గట్టిగా పట్టుకుంది, నాయన నేను కాళి మహాకాళి శుంభని శుంభులటువంటి రాక్షసుల్ని కూడా చీల్చి చెండాడతాను, కానీ భద్రకాళి అనే శబ్దంలోనే గొప్పతనం ఉన్నది. భద్రము అంటే శుభము, నేను భద్రమును శుభమునిచ్చే కాళిని, క్రూరత్వంతో ఉండే కాళిని కాదు. అందుకే మీరు అమ్మవారి రూపం చూడండి ఎంత ఆనందం కలుగుతుందండి, ఆ చేతులు ఆ రూపము ఆ సౌమ్యత్వం వేరు. అందుకే మహాకాళి వేరు భద్రకాళి వేరు. భద్ర శబ్దంలో భద్రము అంటే శుభము మంచి అని అర్థం అన్నమాట. ఈ అమ్మవారు మనకి భద్రములను కూర్చే అమ్మవారు కనుక భద్రకాళి అని పిలువబడింది. నేను అలాంటి కాళిని ఇప్పుడు భద్రకాళి రూపంలో మిమ్మల్ని అనుగ్రహించాను. నాయన నీ జ్యోతిశాస్త్రంలో లోటు లేదు, నువ్వు పండితుడివి, నీ గణనం కరెక్ట్, అందులో తప్పు లేదు. శాస్త్ర ప్రకారం వీడు చావాలి, మీ అమ్మాయికి వైధవ్యం రావాలి, కానీ ఆ శాస్త్రమును కూడా తొలగించి కుండా నన్ను ఉపాసించాడు. నన్ను భక్తితో ఉపాసించినటువంటి వాడికి పాత జాతకం తుడిచి కొత్త జాతకం ఇస్తాను, అలా ఇచ్చి వీడు బాగు చేశాను, కాబట్టి నీ శాస్త్రంలో లేదు తప్పు, శక్తి వాడిలో ఉంది, అందువల్ల జ్యోతిశాస్త్రాన్ని తగలబెట్టక్కర్లా, నువ్వేం బెంగ పెట్టుకోక, ఇదంతా నా ఉపాసన బలము. ఎందుకు ఉపాసిస్తాం అంటే జాతకం మారడం కోసమే. భయంకరమైన కర్మలు మూడు ఉన్నాయి, వాటిని ప్రారబ్ధము ఆగామి సంచితము అని పిలుస్తారు. ఇందులో ఆగామి అంటే రాబోతున్నటువంటివి, సంచితము అప్పటికే పోగేసుకున్నాం అనమాట. ఓ సంచిలో బాగా డబ్బులు వేసుకుని దాచుకున్నట్టుగా మనం చేసిన కర్మలన్నీ ఓ పక్కన మూట పెడితే అవి సంచితం, అవి రెడీగా ఉన్నాయి. మనం ఇంత పూర్వం చేసి దాచుకున్నవి సంచితం, రాబోయేవి ఆగామి, ఇప్పుడు దొరుకుతున్నది ప్రారంభం. ప్రారంభం ఎవడైనా అనుభవించవలసిందేట, అది కొంచెం భయంకరమైనది. ప్రారంభ కర్మని అంత తేలిగ్గా ఎవడు తప్పించుకోలేడు. ప్రారంభం భుంజమానస్య అని ప్రారంభ కర్మ అనుభవించి తీరవలను, ఎంత గొప్పడని అనుభవిస్తాడు. ఇవాళ మన కారికి దెబ్బ తగిలినా, ఈ పూట వేళకి అన్నం దొరకకపోయినా, గ్యాస్ ట్రబుల్ వచ్చినా, ఇంకో ట్రబుల్ వచ్చినా, ఏం వచ్చినా ఇవన్నీ ప్రారంధాలు. కానీ అమ్మ అనుగ్రహం ఉంటే ఆగామి సంచితాలు ఎలాగో పోతాయి, ఎంతో పూర్వం సంపాదించిన కర్మలు తొలగించుకోవచ్చు, రాబోయే కర్మలు చెయ్యకుండా అందులోంచి బయటపడవచ్చు. ప్రారంధము కూడా తల తగి తెగిపోవలసినంత కష్టం వచ్చే చోట తల పోయి ఈ పూట చావాలి అనిపించింది అనుకోండి, ఒకడికి ఒకటి జాతకం ప్రకారం ఈ పూట తల తెగిపోవాలను అని ఉంది, కానీ అమ్మని గట్టిగా పూజిస్తే ఈ ప్రారబ్ధ కర్మ తల తెగకుండా చేసి ఒక్క గోరో వేలో వెంట్రుకో మాత్రమే తెగేలా చేస్తుంది. నా స్థలం పోయిందండి అని ఒక భక్తురాలు ఈ మధ్యన ఏడ్చింది. ఓ పిచ్చిదానా, ఈ స్థలమే పోకపోతే నీ కుటుంబం అంతా పోయేదన్నా నేను. నీ కుటుంబం పోకుండా చిన్న స్థలం దగ్గర ఒక చిన్న సమస్య వచ్చేలా చేసి మిగతా నీ కుటుంబాన్ని రక్షిస్తోందమ్మా. అది తెలియట్లేదు నీకు. ఎంత ఉపాసన చేస్తున్నాను, గుడి బడి చేశాను, ఉన్న స్థలం పోయింది, పొలం పోయింది అంటే పొలం పోతే నువ్వు పోతావు, నువ్వు నీ కుటుంబం పోతే నువ్వు బతకగలవా? అందుకని అమ్మ ఏం చేసింది, ఏదో 50 గజాలు 100 గజాల దగ్గర కొంచెం సమస్య వచ్చేలా చేసి మిగతా నీ ఆస్తి నీకు దక్కేలా చేసి నీ కుటుంబాన్ని నీకు ఇస్తున్నది. అది అమ్మ అనుగ్రహం. అమ్మవారి పరమభక్తుడు ఉన్నాడు, వాడికి వాడు పోయే కాలం వచ్చింది, రోడ్డు మీద యాక్సిడెంటే వాడు చచ్చిపోవాలి. ఆ సమయంలో అమ్మని తలుచుకుంటే ఏమవుతుందనమాట, యాక్సిడెంట్ అవుతుంది. కానీ వాడు చావకుండా ఏమవుతుంది, మోకాలుకు చిన్న దెబ్బ తగులుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది, తర సెట్ అయిపోతాడు. అయ్యో, భద్రకాళి ఆలయంలో గురువుగారు ఉపన్యాసానికి వెడితే మోకాలికి దెబ్బ ఎందుకు తగిలింది అనకు. మోకాలికి దెబ్బ తగలకపోతే నీ తలకాయ పుర్రె పగిలిపోయేది. కపాల మోక్షం అవ్వకుండా ఈ చిన్న మోక్షంతో బతికి పట్టగట్టావు. ఇది అమ్మ అనుగ్రహం అంటే. ఒక్కొక్కప్పుడు చిన్న గోరు ఊడిపోతుంది అంతే. ఒకసారి ఒక ఆయనకి కేవలం ఒక వెంట్రు కూడింది అంతే, దిక్కుమాల వెంట్రుకు పోతే పోయింది, వన్నాడు వస్తుంది. కానీ నువ్వు పోతే రావు కదా. అందువల్ల ఎవరైనా బట్టతలు వచ్చిందని బాధపడకండి, వెంట్రుకలు పోయాయి గురువుగారు, అదేదో వ్యోమకేశ మంత్రం మీరు చెప్పించి వెంట్రుకలు తెచ్చుకున్న మంత్రం ఏమండి అంటారే, వెంట్రుకలు పోతే నువ్వు బతుకుతున్నావు. అందువల్ల తల బట్టతల అయిందని వెంగట్టుకోకు, నువ్వు ఉన్నావు అని, అసలు తల అంటూ ఉందని సంతోషించు. వెంట్రుకలు పోతే విగ్గైనా పెట్టుకుంటావు కానీ తల ఉండాలిగా, ఆ తల ఉన్నందుకు సంతోషించాలి. అమ్మ అనుగ్రహం ఉంటే ఇలా తీవ్రమైన కష్టం స్వల్ప కష్టంతో వస్తుందన్నమాట. ఈ కుర్రాడికి గండం రాలేక వచ్చింది, గండం వచ్చింది, కానీ పాము మీదబడి కాసేపు పట్టుకున్నప్పుడు భయం కలిగి ప్రాణభీతి కలిగి ఏడ్చాడు. ఆ చిన్న గండంతో ప్రాణగండం నుంచి బయటకు వచ్చాడు. ఇది అమ్మ అనుగ్రహం. అందువల్ల జ్యోతిశాస్త్రం తప్పు కాదని చెప్పగానే అప్పుడు వాడికి జ్ఞానోదయం అయ్యింది. ఆ రోజు నుంచి, నాయనలారా మీ జాతకము చక్రంలో లేదు, మీ చేతిలో ఉంది. అప్పుడు అమ్మవారిని కాళికను ఉపాసించిన కథ అది. అందులోదే నేను ఇదివరలో కూడా ఒకసారి మీకు చెప్పాను, కొత్త వాళ్ళు ఉంటే వినండి వాళ్ళు. అని రాముడు ఈ వారధి కట్టే ముందు, లంకా నగరానికి వెళ్లే ముందు, సేతు నిర్మాణం ఇంకా జరగల జరగడానికి ముందు ఇసుక తిండిలో కూర్చున్నాడు. హిందూ మహాసముద్రం అది, దక్షిణ సముద్రం. అక్కడ కూర్చుని ఇంతటి మహాసముద్రం ఎలా దాటతాము, సముద్రం దాటి అవతరకెళ్ళాక రావణుణ్ణి జయించటం అంటే అంత తేలిక, వాడిని చంపి సీతను ఎలా పొందుతాను అని చింతాక్రాంతుడై ఉండగా అంతలో నారదుడు అక్కడికి వచ్చాడు. అమ్మ అవ్యాజ కరుణామూర్తి, అమ్మని పూజించిన వాళ్ళంతా కష్టాల్లోంచి బయటకు వచ్చారు. రామచంద్ర, నీకు అమ్మకి పెద్ద తేడా లేదు, నువ్వెప్పుడు పుట్టావు, చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు. పార్వతీదేవి పుట్టిన నక్షత్రం కూడా అదే, కాకపోతే నక్షత్రం తేడా తప్ప తిథి అదే. మీ అందరికీ శివపురాణం విని ఉంటే ఈ విషయం తెలుస్తుంది, లేకపోతే నేను చెప్పిన శివపురాణం యూట్యూబ్లో ఉంటుంది వినండి, అందులో చెప్పారు చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు పుట్టింది పార్వతి. కాబట్టి రాముడు నవమి నాడే పుట్టాడు, అమ్మవారు నవమే, ఇద్దరిది చైత్ర శుక్ల నవమి. కాకపోతే రాముడిది పునర్వసు నక్షత్రం, అమ్మవారు మృగశీర్ష నక్షత్రంలో మృగశిరలో పుట్టిన చేసుకున్నాడు. అది గంధమాధన పర్వతం మీద ఉంటుంది ఆ సరస్సు. ఆ సరస్సు ఎప్పటికీ ఉంది. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళడం కష్టం, వెళ్ళినా పువ్వులు మనకు కనపడవు. పువ్వులు తెచ్చుకుందాం అనుకుని కొంతమంది నవ్వులు పాలయ్యి చచ్చి వచ్చారు. నా చిన్నప్పుడు ఒకసారి ఆ కొండ ఎక్కానులేండి, అదో పెద్ద కథ ఇప్పుడు చెప్పలేను కానీ ఇప్పుడు మీ అందరిని తీసుకెళ్దామన్నా కుదరటంలా, తీరా అక్కడికి వెళ్ళాక అందరికీ తెలియజేసి ఎవరికోడే ఇంట్లో కూర్చుని ముసుగేసుకుని ఎవరెవరో తెలియట్లేదు, భూతాల్లా ప్రేతాల్లా కనపడతారు. ఉత్తిష్టంతో భూత విశాచహాని మంత్రం చదువుకోవాల్సి వచ్చింది అక్కడ. ఇంతంత కోట్లు చలికోట్లు వేసుకుని బయటికి రాలేక టోపీలు పెట్టుకుంటే ఎవరెవరో తెలియదు. అందులో నేను గురువుగారు అంటాడు, ఆ కంఠాన్ని బట్టి ఓహో వీడు పరమేశ్వరుడు అని గుర్తుపెట్టాలి, లేకపోతే వాడి రూపం మనకు తెలియదు. అలాగా ఆ భల్లో కబుట్రస్ వేసుకోవాల్సి వస్తుంది. అంత చలిలో ఆ పర్వతం మీద భీముడు చొక్కా కూడా లేకుండా తిరిగేవాడు. రావణ వధ అవుతుంది, లంకా నగరానికి వెళ్ళడానికి వారధి దొరుకుతుంది, ఆ తర్వాత నువ్వు విజయ పరంపరను కొనసాగిస్తావు, పట్టాభిషిక్తుడు అవుతావు, నీ భార్య నీకు దక్కుతున్నారు, కానీ 1008 పువ్వులు ఎవరు తెస్తారు అన్నట్టు రాముడు. ఇంకెవరు తేగలరు, ఆంజనేయ స్వామి వారు మాత్రమే తేగలరు. ఇదిగో వచ్చారు ఇంతక, అందుకు వచ్చాడు ఆయన అడ్వాన్స్గా. ఈ కథ నేను చెబుతానని తెలిసి వచ్చి అక్కడికి వచ్చి ఆయన ఏదో కావలసిన పువ్వు పట్టుకుపోయాడు. అది తెలియక మనవాడు అక్కడ దండం దశకుండా భవ్యతను కర్రట్టుకున్నారు. ఈసారి వస్తే పట్టుకుని గెంటేయండి. సరే ఇప్పుడు ఆంజనేయండి 1008 పువ్వులు లెక్కబెట్టి తీసుకురా ఆయన అనగా ఈ రివ్వున ఆకాశానికి ఎగిరాడు. బ్రాహ్మీ ముహూర్తమునకు సౌగంధిక పుష్పములు 1008 రేకులున్న తామర పువ్వులు 1008 పట్టుకొచ్చాడు. ఆ పువ్వులు అక్కడ పెట్టారు. నారదులు వారు వచ్చి కలశస్థాపన చేసి అద్భుతంగా అర్చన చేయించాడు. ఇంక ఇప్పుడు సహస్రనామాలు ఒక్కొక్క నామం చదవడం మొదలుపెట్టాడు ఆయన. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అండంతో రాముడు ఒక పువ్వు అక్కడ పెట్టేవాడు. మెల్లగా చదవాలి నామాలు ఎప్పుడు కూడా. కొంతమంది సహస్రనామం మొదలెడతారు, అయిపోయింది సహస్రనామం అంటారు. ఇదేంటిది అసలు ఏమో శ్రీమాధ దగ్గర కూడా అయిపోయింది. శ్రీ శివ శివశక్తి యొక్క రూపిణి లలితంబిక అంటాడు. ఇదే సహస్రనామం అంటాను ఆయన. అసలు ఏది వినపడదు అనమాట. కంగారు ఎక్కువ కొంతమందికి. కుక్క తొడుగుకు వస్తూ ఉంటే పరిగెత్తుకుని సిటీ బస్ ఎక్కినట్టుగా చదవకుండా చక్కగా స్పష్టంగా చదవాలి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీ మహారాజ్ఞై నమః శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. ఇలా చదువుకుంటూ వెడితే నమః అన్నప్పుడు ఒక్కొక్క పువ్వు వేస్తాం అనమాట. లేకపోతే నమః అన్నప్పుడేమో పువ్వు. నారదుడు స్పష్టంగా చదువుతూ ఉంటే రాముడు ఒక్కొక్క పువ్వు అందులో పెట్టాడు. అది సముద్ర తీరం, హోరు గాలి. ఆ గోరికి మైకులు దత్తగోళంలో అయినా పురాణం చెప్పగలడు. ఉండవు నారదుడికి మైకి ఎక్కర్లా. ఇప్పుడు శుభ్రంగా పూజ అయ్యింది. ఇంకా చివరిన రెండు నామములు మిగిలే, రెండే రెండు నామాలు. ఇంకా ఎన్ని పువ్వులు ఉండాలి అప్పుడు? రెండు పువ్వులు ఉండాలి. తీరా నామాలు రెండు మిగిలాయి, పక్కకు చూస్తే రెండు పువ్వులు తగ్గాయి, రెండు పువ్వులు లేవు. నారదుడు అన్నాడు, రామచంద్ర ఇంకా రెండు నామాలు మిగిలాయి, రెండు పువ్వులు వెయ్యాలి, పువ్వులు తగ్గాయి ఏమిటి అన్నట్ట. అప్పుడు రాముడు హనుమంతుడికి తిరిగి, ఏం ఆంజనేయ నువ్వు పువ్వులు తేవడానికి వెళ్తే ఎవడన్నా సెల్ ఫోన్ చేశాడో ఏమిటి, హడావుల్లో లెక్క మర్చిపోయావా? కొంతమంది అంతే, ఈ దిక్మాల ఫోన్ అలా పట్టుకుని కారులో గురువుగారు తిరుగుతుంటే వీడి కంగారులో మర్చిపోయి వేరే చోటకి వెళ్ళిపోతాడు. అలా ఏమైనా పొరపాటును మర్చిపోయావా? 1008 పువ్వులు తెమ్మంటే 1006 తెచ్చావా? ఏమిటంటే ప్రభు ఆంజనేయుడు రామనామస్మరణం తప్ప మరి ఏది ఎరగనివాడు. రామభక్తుడు రామదాసుడు ఆయన. ఆ మహానుభావుడికి ఎక్కడైనా లెక్కల తేడా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రాముడంటే ప్రాణం. ఆయన తింటున్నా రామ అంటాడు, తిరుగుతున్నా రామ అంటాడు, అవునా? అందుకే గురువుగారు ఏం పాట రాశారు, తింటూ రామ అన్నారు. అన్నారా, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. నువ్వు రామ 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 శ్రీ రామ 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 రామ. వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను, వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను, వండకున్న రామయ్యను రామ రామ రామ. నవ్వుతూ రామయ్యను నవ్విస్తూ రామయ్యను, నవ్వకున్న రామయ్యను రామ రామ రామ. రామ 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 శ్రీ రామ రామ రామ. ఇలా నిరంతరం రామనామస్మరణం చేసే మహానుభావుడు ఆయన, పరమదాసుడు, రామభక్తుడు. అటువంటి వాడు పొరపాటు చేసే అవకాశమే లేదు, అసలు చెయ్యడు ఆయన. అందుకని నేను ఖచ్చితంగా 1008 లెక్క పెట్టి తెచ్చానండి, ఇక్కడ పెట్టినప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఎలా మాయమయ్యాయో అన్నాడు ఆంజనేయుడు. సరే ఏమైనా ఇప్పుడు రెండు తగ్గాయి, పూజ ఆపకూడదు. మధ్యలో ఆపితే అది మహాపాపం. అసలు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ చేస్తూ ఆపకూడదు. మనం ఒక ముక్కు ముక్కున్నాక 1008 పువ్వులతో పూజ చేస్తామంటే 1008 పెట్టవలసిందే, లేకపోతే ముందే చెప్పాలట యథాశక్తిగా అర్చన చేస్తామని. ఇప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు రాముడు అన్నాడు, ఒక క్షణంలో ఒక నిశ్చయానికి వచ్చేసి, నువ్వు మంత్రం చదువు అన్నట్ట. మంత్రం చదివితే నమః అన్న వెంటనే పువ్వు ఎలా వేస్తావంటే, నేను వేస్తాను నీకెందుకు, నువ్వు మంత్రం చదువు అన్నాడు ఆయన. వెంటనే ఆయన మంత్రం చదవగానే ఈయన కుడికన్ను పీకి అక్కడ పెట్టేశాడు. తర్వాత శ్రీ శివాశివశక్తి ఎక్కి రూపిణ్యై నమః అనగానే టక్కన ఒక్క కన్ను అనమాట, లలితాంబికాయై నమః అనగానే రెండో కన్ను పీకి అక్కడ పెట్టేశాడు. కారణం, వాళ్ళమ్మ రోజు అనేదిట, రామః కమలపత్రాక్షః. రాముడు అంటే తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు. నా కళ్ళు తామర పువ్వులని అందరూ అంటున్నారు, కాబట్టి పద్మములు లేకపోతే నేత్ర పద్మాలే ఇస్తాను, చక్షు పద్మాలు ఇస్తాను అని కళ్ళు పీక అక్కడ పెట్టేశాడు ఆయన. ఆయన కళ్ళు కాబట్టి తామర పువ్వుల్లో ఉంటాయి. మీరు ఈ పిచ్చి పనులు చేయకండి, మన కళ్ళు చింత చిగురుల్లో ఉంటాయి. అందుకే కళ్ళదోళ్ళు పెట్టుకోవాలి. ఇంత ఇంత కళ్ళు పెట్టుకుని పద్మాక్షుణ్ణి నేనేనా, నేను కళ్ళు పీక్కోనంటే ఆయన లెవెల్ ఎక్కడ మనం ఎక్కడ, ఆ స్థాయి వేరు ఆ మహానుభావుడిది. అలా కళ్ళు పీగానే లోకాలు హాహాకారాలు చేశాయి. చుట్టుపక్కల వాళ్ళు కంగారు పడ్డారు. పైనుంచి పుష్పవర్షం కురిసింది ఆకాశం నుంచి. వెంటనే అమ్మవారు ఆ ఇసుక విగ్రహంలో నుంచి బయటకు వచ్చింది. ఇది కాళీపురాణంలోని, కాళికాపురాణంలోని.